ఉదయవేళ శుభోదయం. ఈ ఉదయం ఇక్కడ ఉండుట సంతోషకరమైన విషయం. ఈ ప్రాతకాలపు విశ్వాసుల పాటలను ఆలకిస్తూ ఈ ఘనమైన సహవాసాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తున్నాము. మేమది ప్రేమిస్తున్నాం. మరి మీరు ఆమేన్ పల్లవి. ఆయన ఏమై ఉండినో అదే ఆమేన్. అవునా, ఆయన ఆఖరి మాట చెప్పవలసి ఉన్నది. పాటలు జరిగిస్తున్నప్పుడు నేనక్కడే దూరాన కూర్చుని నా పాత స్నేహితుడు సహోదరు బ్రౌన్ తో మాట్లాడుతున్నాను. అతడు అన్నాడు, సహోదరు బ్రహాం, నీవు దేని గురించి మాట్లాడుచున్నావో నిన్నటి వరకు నేనది చూడలేదు అని అన్నాడు. అతడు అన్నాడు, నీవు దేని గురించి మాట్లాడుతున్నావో ప్రజలు అందులోకి వెళితే అన్నాడు, ప్రతి ఒక్క అభ్యంతరము దారిలో నుండి కదల వెళ్తుంది. అది ఖచ్చితంగా నిజం. నీవు దాన్ని తలంపులకు తెచ్చుకుని దాన్ని పట్టుకున్నట్లయితే. అవును, నా చిన్న స్నేహితుడైన ఎన్ని ఫోన్లతో నేను మాట్లాడుతున్నాను. అక్కడ బయట కుక్కెములు తగిలించుకున్న మీలో కొందరికి ఎర్ని జ్ఞాపకం నుండుంటాడు. అతడు ఎలాగూ మార్పు చెందింది, అతడు ఎలాగూ ప్రభు నొద్దుకు నడిపించబడినది. అతడు మంచిగా ఆంగ్లము మాట్లాడలేడు, లేక వచ్చి ఒక్క మాట చెప్పమని నేను ఆశపడతాను. అతను లేచి అతని వ్యాకరణము లేకుండా మనములు, మేము, మనము అని అంతా కలుపుతాడు. అతడు నన్ను అడుగుతూ ఉంటాడు, అతడు నివాసముడైన షానోన్ గుచ్చి అక్కడ ఒకరు లూథర్ సంఘస్థులైన ఒకరు కూటవులోనే చనిపోయాడు. తన కూర్చున్న స్థలములో ఉండి జాలి చచ్చిపోయాడు. మేమందరము నిశ్శబ్దంగా ఉండిపోయాము. ప్రభు యొక్క వాక్యమును అతని ఎడలా మాట్లాడాం. అతడు తిరిగి ప్రాణం పొందుకున్నాడు. అతడు ఆ మరో దారిన వచ్చాడు. వారు అది దాటిల్లా రాలేదు. తిరిగి మేము రావాలని కోరారు. ఈ ఉదయం ఫ్రాన్స్ దేశంలోకి ఫ్రెంచ్లో మేము వర్తమానం తీసుకురావాలని 2000 కంటే ఎక్కువ మంది ఫ్రెంచి వారు అనేక దినముల నుండి ఉపవాసమున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను. ప్రొటెస్టెంట్ దేశమంతా, ఫ్రాన్స్ దేశంలోని ప్రొటెస్టెంట్ భాగమంతా ఉపవాసంతో ఉన్నారు. అది ఇప్పుడే వికసించినది, పంటకు వచ్చినది. గోధుమ అక్కడ ఉంచుటకై తొక్కలు పెరికివేయబడుతున్నవి. చూస్తున్నారా? కాబట్టి భయభక్తిగా ఉండుడి, ప్రార్థిస్తూ ఉండండి. చూశారా? జ్ఞాపకముచ్చుకోండి, యెహోవా కొరకెదురు చూచువారు నూతన బలం పొందుదురు. నేను ముసలివాణ్ణైపోతున్నాను. నేననుకున్నాను, మరి ఒక ఉజ్జీవ కూటం ఉన్నదా, మరొక సమయాన్ని నేను చూస్తానా? తప్పక జ్ఞాపకముచ్చుకోండి. పడమల దిక్కు నుండి తెల్లని గుర్రంపై స్వారీ చేయువాడు వచ్చును. ఈ దారిన మరలా మనం ప్రయాణం చేస్తాము. అవునది నిజం. మనం సంసిద్ధంగా ఉన్నాము, అది వాగ్దానము. మీరు గమనించారా? సహోదరు ఒడ్డిని కూర్చి గడిచిన రాత్రి నేను మాట్లాడుతుంటిని. అతని సహోదరు ఇక్కడ ఉన్నాడు. సహోదరు లియో, నీ ఉదయం అక్కడ కొక్కెము తగిలించుకున్న ఆ చిన్న గుంపు ఉన్నారా? సహోదరు మెర్సియర్, మీ నాన్న ఇక్కడ ఉన్నాడా? నిన్న రాత్రి అతన్ని నేను చూశాను. ఇక్కడెక్కడో భవనములో అతడు ఉన్నాడు. అతడు బాగున్నాడా? బాగున్నాడు, అందంగా కనిపిస్తున్నాడు. ఈ ఉదయం మందిరములో అతడు స్వస్థత పొందుకున్నాడు. అక్కడ రెండు పెద్దరు క్యాన్సర్ విషయాలు నిజంగా చంపేవి. రెండు కూడా స్వస్థత పొందినవి. ఇంకా వారి యొక్క నాన్న ఒక పెద్ద ఆయన, గుండె జబ్బు, దేవుని మహిమకై తీసుకురాబడ్డాడు. అతని కూటములో ఇక్కడే ఒక చోట ఉన్నాడు. గుంపుతో నేనతని చూడలేకున్నాను. అయితే నిన్న రాత్రి అతనిక్కడ ఉన్నాడు. అక్కడ దూర ప్రాంతమందున్న వారికి శుభాలు. ఇక్కడ శ్రీపోర్ట్ లో ఉన్న ఈ అద్భుతకరమైన స్థలముగు లైఫ్ టాబనికల్లో ఉన్నవారికి ఆదివారం బడికై గుంపు త్రొక్కెళ్లాడుతూ ఉన్నారు. ఇది మీకు తెలుసా? నేను శ్రీపోర్ట్ లో ఉన్నట్లయితే ఎవరిని గుర్చి వ్యతిరేకముగా మాట్లాడటం కాదు. అయితే నేను వచ్చు ఆలయము ఇదే అవుతున్నది. ఇక్కడ ఉన్న లైఫ్ టాబనికల్ అవుతున్నది. ఇది సంఘ శాఖ కాదు. ఈ రోజు లైఫ్ టాబనికల్ లో ఐక్యత ఆలయము. వారు సంఘ శాఖ నుండి బయటకు వచ్చారు, ఎందుకంటే వారు నన్ను అంగీకరించారు మరియు నేను బోధించు ఈ వర్తమానమును అంగీకరించారు. సహోదరు జాక్ మోర్ నా సహోదరుడు, స్నేహితుడు. సంఘ శాఖల నుండి అతడు తీయబడ్డాడు, ఎందుకనగా అతడు నా జత వాణిగా ఉన్నాడు. కాబట్టి అతడు ఒక విధమైన కొంత యోగ్యతకు పాత్రుడు. అవునది నిజం. దేవుడు అతని దీవించుడు కాక ప్రార్థనలు అతని చేతులెత్తి అతనితో నమ్ముతున్నాను. ఇప్పుడు సహోదరి మోర్, ఆమెను ఎక్కడ నేను చుట్టలేదే? అవును, ఆమె ఇక్కడ వెనకాల ఉన్నది. ఈ ఉదయం చిన్న పిల్లవలే ఆమె అక్కడ కూర్చుని ఆ విధంగా వస్త్రాలు ధరించి ఈస్టర్ సిద్ధపాటు వలె అగుపిస్తుంది. సహోదరి మోర్కు తాను ఆమె సహోదరి మోర్ తెలియనే తెలియదు కూడా. అయినా జీన్స్ ని, నేను, డాన్, వారందరినీ మనము నిజంగా వదిలిపెట్టాము. సహోదరు నోలన్ ను కలుసుకున్నందుకు ఆనందం. ఇక్కడ అతడు జత పని వారిలో ఒకడై ఉన్నాడు. సహోదరు ఎన్ని ఆమేన్ అను పాటను అతను పాడుతానిమని నిన్న నేను అతను అడిగాను. నేనది రికార్డు యంత్రంలో ఉంచుకున్నాను. దాన్ని వింటూనే ఆమేన్ నేననేది వ్రాసుకున్నాను. దానికై అతడు స్వరాన్ని పట్టుకున్నాడు. వాటిలో ఏదైనా వాయించగలడు. చిన్న జూడి, నేనామెను గమనించాను. వారిద్దరూ అన్నా చెల్లివలే కనిపిస్తున్నారు. అవును కదా? వారు భార్యాభర్తలు, వారిని ఒకరి ఒకరిని చూస్తున్నప్పుడు చూశారా, వారు అలాగే కనిపిస్తారు. అవును కదా, వారు నిజంగా చిన్న అందమైన దంపతులు. అది మీకు తెలుసా, సహోదరుడు పామర్ బంగారు మెట్లు ఎక్కాడు. అది అతని కుమార్తె అల్లుడు. ఆమె నిజంగా తన యొక్క మంచి తర్బీతుకు ప్రతిఫలమయ్యున్నది. ఇతరులకు కూడా ఉన్నారు. ఇతరులు కూడా వివాహితులైన సేవకులు కూడా. వీరు వారి యొక్క పొలంలో సువార్తికులు కాబట్టి అదెంతో గొప్ప విషయం. నేను సహోదరి పామన్ను చూడలేదు. నిజంగా నేనామెకు తెలియనో లేదు, నేనామెను చూశానో లేదో తెలియదు. బహుశా కూటములు ఒక చోట ఆమె ఉండి ఉంటుంది. వెనక సహోదరి పామర్ దేవుని దీవించుడుగాక. అందరు గుర్చి ఆలోచించిన ప్రతిసారి నా గుండె కొట్టుకుంటుంది. కొద్ది నిమిషాలు సహోదరు పామర్ నేను వర్తమానం తీసుకునేటప్పటికీ అతని మెట్లు ఎక్కి వెళ్లిపోయాడనేది నేను నమ్మలేకపోయాను. బిల్లీ నన్ను పిలిచాడు, ఒకరు పట్టుకున్నారు. వారికి తెలుసు మేమెంతో ప్రియమైన స్నేహితులము. అతను వెళ్లిపోయాడని తెలుసుకుంటానికి అది నిజంగా వణుకు పుట్టిస్తుంది. అయితే మనమందరం కూడా వెళ్లవలసి ఉన్నది. మనం ఎవరైనప్పటికీ ఒకరి తర్వాత ఒకరము వెళ్లవలసి ఉంటున్నది. అయితే ఒక్క విషయము, అన్నిటి యొక్క అంతమును మనం విందాము. దేవునిందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకుంటూయే మానవుని యొక్క నిండైన విధి ఇది. ప్రసంగి 12. ఇప్పుడు ఈ ఆదివారం బడి పాఠానికి నేను ఎక్కువ సమయము తీసుకోను. నాకు గొంతు బొంగర పోయినది. చూడండి, సహోదరు పెరీ గ్రీన్ మంచి పని చేశాడు. గత రాత్రి నా మీద పెట్టుకుంటానికి నా యొక్క చిన్న వెంట్రుకల వస్తువును నేను పోగొట్టుకున్నానని నేను చెప్పుడా అతడు విన్నాడు. అతడు అక్కడకు నన్ను పిలిచి, ఒకరిది నేను పెట్టుకుంటకు ప్రయత్నం చేశాను, ఒకరిది నేను పెట్టుకుంటానికి ప్రయత్నం చేశాను. నేను అన్నాను, ఎంతో ఆలస్యం చేశావు, నాకు గొంతు బొంగలు పోయినది అని చెప్పాను. ఒకలాగూ దాన్ని సంపూర్తి చేసుకుంటానికై కొన్ని సంవత్సరాలు నేను ప్రయత్నం చేశాను. అయితే నేనది తెచ్చుకున్నప్పటికీ దాని బాగైనది. అయితే ఈ సమయంలో నేనది మర్చిపోయాను, కనుక నాకు కొద్దిగా గొంతు బొంగలు పోయినది. కనుక మీరు అంగీకరిస్తే నన్ను ఒచ్చుకోండి మాట్లాడినప్పుడు. మరి ఇప్పుడు ఎంతమంది మీరు ఆదివారం బడి ఇష్టపడుతున్నారు? ఓ, అది మంచిదే. మీ యొక్క పిల్లలను పంపుట అదొక మంచి విషయం. కాదు, నేను దాన్ని సరిచేస్తాను. మీ యొక్క బిడ్డలను తీసుకుని వచ్చుట యొక్క మంచి విషయం. అవునది నిజం. మీ పిల్లలను తీసుకుని వచ్చుట మీరు కూడా రండి. ఏ విధముగా మన యొక్క మొదటి ఆదివారం బడి ఆరంభమైనది ఎంతమందికి మీకు తెలుసు? అది ఎక్కడ ఉత్పన్నమైనది? ఇంగ్లాండులో. మొదట అదేమని పిలువబడినది? మొరటు పాఠశాల, పేద పిల్లలకు ఉద్దేశించిన ఉచిత పాఠశాల. అవునది నిజం, పేద పిల్లల ఉచిత పాఠశాల. దాన్ని స్థాపించిన మనిషి యొక్క పేరు నేను మర్చిపోయాను. అతని పేరేంటి? అవును, అది ఖచ్చితంగా నిజం. వీధిలో నుండి చిన్న పిల్లలను అతను తీసుకున్నాడు. మొరటైన వారు, ఎక్కడికి వెళ్లటకు స్థలం లేనివారు, చాలా చెడ్డవారు. వారిని తీసుకున్నాడు. వారిని లోపలికి తెచ్చి బైబిల్ గుర్చి వారికి పాఠాలు తెలియచేయ ప్రారంభించాడు. అది సంఘం యొక్క గొప్ప క్రమంలో ఒకటిగా అది పెరిగిపోయినది. ఖచ్చితంగా ఈ రోజు వరకు కూడా ఆదివారం బడైనది. వెళ్ళుట మంచిది, తప్పక రండి. మీ బిడ్డలు తీసుకుని రండి. ఇక్కడ మందిరానికి ఉపాధ్యాయులు ఉన్నారని, సిద్ధపరిచిన గదులు ఉన్నాయని, వయస్సు తరగతులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. క్రీస్తు యుద్ధకు వచ్చుచున్న క్రొత్తగా మార్పు చెందిన వారైన మీరు వర్తమానమును వెంబడించండి. ఇక్కడ లైఫ్ ట్యాబ్లెట్లు రండి, వారు మీకు మేలు చేస్తారు. సరే, ఇప్పుడు ఈ రాత్రి మనకు ప్రాతకాల ప్రార్థన వరుస ఉండబోతుంది. యథాతథంగా సోదరు జాక్, సోదరు బ్రౌన్ వారితో రోగులకై ప్రార్థన చేయబోతున్నాను. సోదరు బ్రౌన్ ఆ ప్రార్థన అటలించుటకు ప్రయత్నం చేస్తున్నదని జ్ఞాపకమున్నది. అతడు తాను సేవకుడై ఉండి కూడా ఆ దినాల్లో ఒక సంస్థలో అతనిపై ఒత్తిడి తెచ్చారు. అవి మీకు తెలిసినా, నేను మీ సహోదరుడిని, మీరు నన్నక్కడ లేపవలసిన్నది. నిజంగా అతనక్కడ కష్ట సమయం అనుభవించాడు. అయితే ఎంత నమ్మకంగా ఉండాలో అంత నమ్మకంగా నిలబడ్డాడు. సహోదరు బ్రౌన్ ఒక మంచి వ్యక్తి కాబట్టి అతన్ని మనము ప్రేమిద్దాము. మనందరినీ, మేం ముగ్గురము వయస్సులో సాగిపోతున్నప్పుడు అంతానికి ఎదుగుచుండుట నేను చూచుచుండగా మేమెరిగిన సత్యాన్ని, ఆ గొప్పదాన్ని మాలో మేము పెట్టుకునకపోయినేలా అది విషాదకరమైపోతుంది. ఈ ఒకనొక దినాలలో మేం వెనక్కి తిరిగి వెళ్ళనయ్యున్నాము, తిరిగి మా యొక్క యవ్వన స్థితికి వెళ్ళనయ్యున్నాము. మా యొక్క దేహములు రూపాంతరము చెందుతవి, ఆయన రూపానికి మారుతవి. ఎలయనగా భూమి మీద గుడారము శిథిలమైపోయినను ఒక్కటి అక్కడ ఎదురుచూచుచున్నది. దాని యొక్క ధన్యకరమైన భాగము, ప్రియ స్నేహితుడా, నీకు సత్యమే నేను చెప్పేదనని నన్ను నమ్మితే నీవు ప్రియమైన ప్రభు అయిన యేసు ఒక ఉదయం 8 గంటలకు ఆ దేశం నేను చూచుటకు అనుమతించాడు. అది దర్శనము కాదు. అయితే అది నేను చెప్పదలుచుకోలేదు. అది ఏమైనప్పటికీ ఇక్కడ నేను మీతో మాట్లాడుట ఎంత నిజమో అది అంత నిజం. ఆ ప్రజల యొక్క ముఖాలు నేను చూశాను. నేను వారిని గుర్తించలేకపోయాను. వారు తిరిగి యవనస్తులైపోయారు. వారి చేతులు మొదలైనవి నేను పట్టుకున్నాను. నిజంగా అది వాస్తవం. అది నాకు సహాయపడింది. ఎందుకనగా నాకు ఒక తలంపు ఉండేది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారి ఆత్మ ప్రాణం వెళ్లిపోతుందని. అయితే దాన్ని ఆయన నాకు వివరిస్తున్నప్పుడు భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినను. మనకొకటి ఉన్నది, చూశారా? సంపూర్ణత ఒకటి చేయటానికి ప్రతిదీ మూడులో మనకు ఉండవలసి ఉన్నది, అవునా? ఇక్కడ ఒక శరీరం ఉన్నది, తరువాత అక్కడ ఉండు శరీరము ఒకటి ఉన్నది, అది పరసమ్మనమైనది, తరువాత పునరుద్ధానంలో మహిమగల శరీరం. చూశారా? అది దాన్ని సంపూర్ణం చేస్తుంది. అవును, అది ఒక మిచ్చి కాదు, అది ఒక ఊహ కాదు, అది ఒక భూతము కాదు. నువ్వు ఎలాగున్నావో ఖచ్చితంగా అది ఒక పురుషుడు స్త్రీ. కొద్ది సంవత్సరాల క్రితము నశించిన వారి మండలాన్ని, అక్కడ నశించిపోయిన వారి స్థలాన్ని నేను చూశాను. స్నేహితుడా, ఒక వృద్ధునిగా నేను నీకు చెప్తున్నాను. ఇది నీకు ఈ ఉదయవేళ దేశమంతటికి ఒప్పింపచేయుచున్నాను. ఎన్నడూ ఆ స్థలాన్ని నీవు దృష్టించవద్దు. నేను ఒక చిత్రకారుణ్ణైతే చిత్రాన్ని కొంచెంతో చిత్రించలేను. ఒక సేవకుడుగా నేను నీకది వివరించలేను. నరకము మండుచుండు గుండముగానే నీవు మాట్లాడు. దానికంటే లక్షల లక్షల చెడ్డది, మహాభయంకరమైన భీతి భయములో ఉంటున్నది. పరలోకము లేక ఈ స్థలము, దాన్ని ఏమని పిలవాలో నాకు తెలియదు. ఆయన దాన్ని బలిపీఠమిట్టదనున్న ఆత్మలు అని వివరణ ఇచ్చాడు. అది ఎంత గొప్పదో వివరణ చేయటానికి మార్గం లేదు. నీవు నా మాట తీసుకోవలసి ఉన్నది. నేను కేవలం మానవుడను, చూశారా? అయితే నేను చెప్పిన రీతిగా ఎల్లప్పుడూ నెరవేరుచున్న ఈ దర్శనాలు, వాటిలో ప్రతి ఒక్కటి నిజం. అవి నిజమే కూడా. నీవేమి పోగొట్టుకున్నాను, నీవేమి చేసినను, ఆరోగ్యము, బలము, నీ దృష్టి, నీకింకేమైనా పోగొట్టుకున్నాను, దాన్ని పోగొట్టుకునవద్దు. దానితో ఏది సమము కాదు, సమానము కాదు. నేను ఎరిగినంత వరకు ఆంగ్ల భాషలో దాన్ని నేను వివరించుటకు ఏ మాట అక్కడ లేదు. పరిపూర్ణము అని నీవు చెప్తే అది దానికి పైన ఉన్నది. మహనీయమైన అని చెప్తే అది దానికి దూరాన ఉన్నది. ఉత్కృష్టమైనది అని దాన్ని తెలియచేయుటకు ఇక మాటలు లేవు. ఎందుకనగా అది అలాంటిది. తర్వాత ఆలోచించేసినట్లయితే దానికది అంతము కాదు. ఇక్కడికి వచ్చుటకు నేను భయపడుతున్నానా? నేను అడిగాను, మీరు తింటారా? ఇక్కడ కాదు, మేము అక్కడ తినము, ఇక్కడ తినము. అయితే మేము తిరిగి భూమిపైకి వెళ్ళినప్పుడు మేము తినుటకు ఒక శరీరాన్ని కలిగి ఉంటాము అని అన్నారు. నేను సృజించగలిగాను. వారు అలాగున్నారు. అవును, నేను చెప్పాను మీకు, ఓ, వారు ఒక శరీరాన్ని కలిగి ఉన్నారు. అది మిథ్య కాదు, అది శరీరమే. మేము ఒకరినొకరు గుర్తుపట్టాము. వారందరూ నన్ను గుర్తించారు. లక్షల లక్షల మంది వారు నన్ను హత్తుకున్నారు. నన్నెవరైతే ఇక్కడ తీసుకుని వచ్చారో ఆయన నేను చూడాలనుకుంటున్నాను అని నేను అడిగాను. నీవు ఇప్పుడు ఆయన చూడలేవు, నీవు వేచిండవలసి ఉన్నది అని చెప్పబడినది. నన్నెందుకు ఇక్కడ పయనించారు అని అడిగాను. జీవితంలో నీవు ఒక నాయకుడువు అని చెప్పారు. నేను అడిగాను, వారందరూ బ్రహ్మలా అని నీ అర్థమా? ఆయన చెప్పాడు, కాదు, వారు క్రీస్తు కొరకు నీ వలన మార్పు చెందినవారు అని ఆయన చెప్పాడు. అవును, నేను చుట్టూరా చూశాను. అప్పుడు ఆ కరకు రాత్రులు, ఇరుకులు, ఇబ్బందులు గతించిపోయినవి. వారి యొక్క ముఖాలు నేను చూచినప్పుడు ఆ విధంగా ఉన్నారు. ఒక యవన స్త్రీ అక్కడ ఉన్నది. వారందరిలో ఎంతో అందంగా ఉన్నది ఆమె. ఆమె తన చేతులు నా చుట్టూరా పెట్టి, నా ప్రశస్త సహోదరుడా అని చెప్పినది. ఆమె వెళ్తూ ఉన్నది. ఆమె ఒక స్త్రీ అయితే అక్కడ పాపముండదు. అక్కడ మన యొక్క గ్రంథులు మార్చబడతవి. అక్కడ వారు ఇక బిడ్డలను పుట్టించరు. చూశారా? చూస్తున్నారా? అందరూ ఒకేలాగుంటారు. ఉద్రేకాలను వ్యత్యాసకరంగా ఏమి చేసినవి? ఆ కారణం చేతనే నేలపైన నాట్యాలు చేయడము నేను నమ్మను. దేవుని ఎదుటను, నా బైబిల్ ఎదుటను, నేను చిన్నపిల్లవాణిగా ఉండినది మొదలు నా యవన దశాంతరతో కూడా నేను పవిత్రంగా జీవించాను. ఏ అమ్మాయితో నేను వెళ్లినట్లయితే ఆమెతో కలిసి తీర్పుకు నేను నడిచి వెళ్తాను. అవును, అయితే నీవెవరైనప్పటికీ నాకు లెక్కలేదు. ఏ పురుషుడైనను, ఒక స్త్రీ ఎడలా నీవు ఆమెను దగ్గరగా హత్తుకున్నట్లయితే, నీవు నిజంగా ఆరోగ్యవంతుడవైన పురుషుడువైతే అక్కడ ఇంద్రియ గ్రహణము ఉంటుంది. అయితే అది అక్కడ లేదు. అక్కడ గ్రంథులు లేవు. వారందరికీ ఒకే గ్రంథులుంటవి. చూశారా? కేవలం పవిత్రమైనవి, వ్యభిచారము లేనివి, కలుషితము లేనివి, సహోదరి సహోదర ప్రేమ, చివరికి నీ స్వంత చిన్న కుమార్తెను హత్తుకున్నంత మిన్నగా ఉంటున్నది. అవును, నీ స్వంత కుమార్తె వలె. ఆమె ఆడ మనిషి, నువ్వు పురుషుడువు. చూశారా? అదొకటి సృజిస్తుంది. అయితే అది అక్కడ ఉండదు. పాపము వెళ్లిపోయినది, అదంతా అయిపోయినది. అవును, నిజంగా పరిశుద్ధమైన ప్రేమ అది. నేను ఆ స్త్రీ వైపు చూశాను. లక్షల మంది అక్కడ ఉండి నేను చూశాను. వారందరూ పొడవాటి వెంట్రుకలు కలిగి ఉన్నారు. తెల్లని వస్త్రాలు క్రింద వరకు ధరించి ఉన్నారు. నాతో మాట్లాడుతున్న ఈయన, ఆమెను నీవు గుర్తించట్లేదా అని అడిగాడు. లేదు అని అన్నాను. ఆమెను నీవు క్రీస్తు యుద్ధకు నడిపించినప్పుడు ఆమె 90లో ఉన్నది. ఆశ్చర్యకరమైన కృప, అదంత మాధుర్యమో కదా. గమనిస్తున్నారా? అది ఏమైనది వివరించుటకు మరో మార్గము లేదు. మీరు నన్ను నమ్మితే నా మాట తీసుకోండి. అది ఖచ్చితం. మీ వెనుకనున్న ప్రతి వంతెన మండనీయుడి. సంఘము వర్తమానం వినటానికి మొదలుపెట్టినదని, అది అర్థం చేసుకుంటానికి ఆరంభించిందని నేను నమ్ముతున్నాను. అయితే స్నేహితుడా, విను, మనము కుమారుని యొక్క సన్నిధానములో పెట్టబడవలసి ఉన్నది. మనము పరిపక్వత చెందవలసి ఉన్నది. మన యొక్క విశ్వాసము పరిపక్వత కాలేదు. దేవుడు మనకు అనుగ్రహించిన వర్తమానమును మనము జ్ఞానయుక్తముగా వింటున్నాము. ఇంకా ఆయన మనకు చూయించిన సూచనలు చూస్తున్నాము. బైబిల్ గ్రంథం వలన రుజువు చేయబడిన అక్కడే ఉన్నదని మనం చూస్తున్నాము. అయితే ఓహో, సంఘము అది మెత్తబడే వరకు ఆయన సన్నిధానములో అది ఉండవలసి ఉన్నది కదా. తద్వారా ఆత్మయందు అది మాధుర్యాన్ని పొంది స్నాన మాచరించుటకు ఆయన సన్నిధానంలో ఉండవలసి ఉన్నదో కదా. కొన్నిసార్లు వర్తమానం మాట్లాడుతున్నప్పుడు నీకు కఠోరంగా ఉంటున్నది. ఆ విధంగా అది పగలగొట్టినట్లుగా ఉంటున్నది. ఎందుకంటే శీలను దాని పట్టు నిలబెట్టిన కొరకై నువ్వు మేకును దిగగొట్టవలసి ఉంటున్నది. అయితే సంఘము దానిలోనికి ఒక్కసారి పోయిన తర్వాత ఏర్పరచుకున్న వారు పిలువబడతారు, వేరైపోతారు. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఉంటాడు. అది దాన్ని ఎత్తబడుట జరిగినప్పుడు ప్రజలు అక్కడే ఉండుట అలాగుంటున్నది అని నాకు తెలుసు. ఈ ఉదయం నేను ఎత్తబట్టును గుర్చి మాట్లాడాలనుకున్నాను. అయితే దానికి చాలినంత స్వరము నాకు లేదు. ఇప్పుడు కొద్దిసేపు నా కొరకు సహించండి. దేవుడు అనుగ్రహించిన ఒకే ఒక్క ఆరాధనా స్థలము ఇది, ఒక పెద్ద పాఠ్యాంశము. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాము. ఈ ఉదయము అక్కడ దూర ప్రదేశాల్లో ఉన్నవారు, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కొద్ది క్షణాలు మీ తల వంచండి. అక్షర రూపమున్న దేవుడే, దేవుని యొక్క వాక్యమునే మనము సమీపించుచున్నాము. ఈ గ్రంథం యొక్క గొప్ప గ్రంథకర్త, ఇది విత్తనమని మనకు బోధించబడినది. విత్తువాడు విత్తనమును విత్తుట అలాగని గ్రంథకర్తే చెప్పి ఉండెను. ఇప్పుడు విత్తనము మంచి నేలపైన పడినట్లయితే విత్తనము మొలకెత్తునని మనము గ్రహించాము. కాబట్టి తండ్రి, ఈ ఉదయ వేళలో ఈ ముళ్ళతుప్పలు గచ్చ తెగులు నీవు తొలగించుము. మా యొక్క హృదయములో నుండి అవిశ్వాసాన్ని అనుమానపు తలంపులను తీసివేయము. తద్వారా మేము దేవుని ప్రియలగొట్టుకై మా హృదయాల్లో ఆత్మ ద్వారా నీరు కట్టబడి దేవుని యొక్క వాక్యము స్వతంత్రంగా ఎదుగును. తండ్రి, దాన్ని కరుణించుము. అది మా హృదయాలు. మేము దీన్ని గుర్తించడం మాత్రమే కాక దేశమందంతటి ఉన్న మిగతా వారిలో ఒక్కొక్కరి గుండెల్లో ప్రేమ ఆదరణలతో మంటలు మండి తప్పిపోయిన సహోదరి సహోదరులను సంపాదించుట అందుకై బయలు వెడలుడు కాక. దేవా, ఈ దినమున అది అనుగ్రహింపము. మేము నిండారుగా నీవైపే చూస్తూ ఉన్నాము. ఏలియనగా నీవే మా యొక్క నాయకుడువు, ప్రభువై ఉన్నావు. కాబట్టి ఈ దినమున నీ యొక్క వాక్యములోకి మమ్ము నడిపించి నీ ఆశీర్వాదాలను అనుగ్రహించుమని మేం ప్రార్థన చేస్తున్నాము. నీ కృపను బట్టి నీ నామములో ఇది అడుగుచున్నాము, ఆమేన్. ఇప్పుడు పాత నిబంధనల నుండి లేఖనం యొక్క సమకూర్పున కొరకై ద్వితీయోపదేశ కాండముల నుండి నేను చదవాలని ఆశించుచున్నాను. సహోదరి వేల్తో ప్రాతకాల వేళ 16 తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కొంత వివరాన్ని నేను రాసుకున్నాను. సాయంకాల భోజనం కొరకై గత రాత్రి ఆ భోజనశాలలో చెల్లించిన ఆ మనిషికి నేను ధన్యవాదాలు చెల్లించలేదు. నా యొక్క భార్య, నేను, నా చిన్న బాలిక, మేమక్కడ ఉన్నాము. విక్రయ పట్టి నేను చెల్లించడానికై వెళ్ళినప్పుడు ఒకరు అది చెల్లించారు. వారెవరైనను నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను చెప్పారు. పలక చివర కూర్చున్న పురుషుడు అని చెప్పారు. బహుశా మేమెరిగిన వర్గమంతా అక్కడ ఉన్నారు. ఒక విధమైన కిక్కపో అటువంటిది. ఇక్కడే ఉన్న భోజనశాలలో మేమున్నాము. అది ఎవరు చేసినప్పటికీ మీకు ధన్యవాదములు. మీలో అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును. ద్వితీయోపదేశ కాండం 16 అధ్యాయంలో అది పస్కా ఆచరణ. మొదటి కొద్ది వచనాలు మేము చదవాలనుకుంటున్నాము. ఇక్కడ మొదటి 4 లేక 5 6 వచనాలు.
For in the month of this Abib, the Lord thy God brought thee forth out of Egypt.
అబీబినెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఏలయనగా అబిబినెల్లు రాత్రివేళ నీ దేవుడిన యెహోవా ఐగుప్తులోండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోని నీ దేవుడిన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలో గాని గోవుల్లో గాని బలి అర్పింపవలను. పస్కా పండుగలో పొంగిన దేనినైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తుల నుండి వచ్చేదివి కదా. నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధకు స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగిన ఇదైనను కనబడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేనియందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోని నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వేళను, అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. ఇప్పుడు ప్రభు చదవబడిన ఆయన వాక్యానికి ఆయన ఆశీర్వాదాలు తోడు చేయుడుకాక ఈ ధ్వని సాధనము గరగనంటుందా? నిన్న రాత్రి అది అలాగుండటా నేను విన్నాను. అన్ని చోట్ల మీరు వినగలుగుతున్నారా? మీరు మీకు వినబడుతుందా? అది బాగుందా? ఇది బాగుందా? మైక్రోఫోన్ ఇలా క్రింద ఉంచి మాట్లాడనా? నేను కొద్దిగా గొంతు బొంగరిపోయాను, అందుకే ఈ ఉదయం నేను దగ్గరగా నిలబడతాను. సహోదరు పెరి అక్కడికి వస్తుందనుకుంటున్నాను. ఇప్పుడు బాగుంటుంది, నీవు వింటున్నావా? వారు అక్కడ సరిచేశారనుకుంటున్నాను. సరే, మంచిది. ఇప్పుడు ఈ ఉదయం నేను మాట్లాడాలని ఆశించిన విషయం మీదనగా, ఆరాధికుడు దేవుని కలుసుకును దేవునికి గల ఒకే ఒక స్థలము, ఒకే ఒక స్థలము. యుగ యుగాలలో అన్ని యుగములలో ఈ మరుగైన స్థలానికై మనుష్యులు వెతికారు. చివరికి యోబు ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసుకోగోరాడు. నేను ఆయన గృహానికి వెళ్లి ఆయన తలుపు వద్ద తట్టినట్లయితే, యోబు దేవుని నివాస స్థలమును తెలుసుకుని ఆశపడ్డాడు. ఎందుకనగా దేవుడు ఆయన కుటుంబము కలిసి ఆరాధించరు. నిన్నటి దినం వల్లి నిన్నటి ఉదయ వర్తమానంలో విధేయతో ఉన్న ఆరాధనప్పటికీ ఒక వ్యక్తి దేవుని ఆరాధించిన వృధా ఏమిట? అక్కడ ఆస్కారం ఉంటుందని మనం చూశాము. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకై సిద్ధపరిచాడు. అయితే విషయం ఏదనగా, అవి ఎక్కడ ఉన్నవో ఎరుగుటకు మనము పరిశోధించవలసి ఉంటున్నది. పౌలు తిమోతికి తెలియచేశాడు పరిశోధించమని. అతల్లో ఉన్న నిరీక్షణ వాక్యము సమయమందు అసమయమందు ఇచ్చటకు సంసిద్ధపడమని చెప్పాడు. ఇవన్నీ అక్కడ ఉన్నవి. ఒక్క రాత్రి అర్ధగంట కేవలము బోధ మీదనే తీసుకుంటానికి కొన్నిసార్లు అలా 2-3 వారాలు షీపోటు వచ్చుటకు నేను ఇష్టపడతాను. అవును, కేవలము వాక్యం మీదనే, ఈ రహస్య పుట్లపైనే. అవును, ఏ విధముగా లోపలకు వెళ్లగలమో మనం ఎరగటానికి. మీరు అలాగే కనిపెట్టండి. దేవుని యొక్క మార్గదర్శకతను మీరు వెంబడించుడి. ప్రతి ఒక్క తలుపునకు ఒకే ఒక తాళము. అవునది నిజం, వేరే తాలపు చెవి లేదు సుమా. అదంత బాగుగా అనిపించినప్పటికీ దేవుని యొద్ద వేరే ప్రధాన తాలపు చెవి లేదు. కేవలం ఒకే ఒక తాలపు చెవి మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఆ తాలపు చెవి నీ యొద్ద ఉండవలసి ఉన్నది, లేకపోతే తలుపు తెరవబడదు. నీవెంత నమ్మకస్తుడైనప్పటికీ నీవా తలుపును తెరవలేవు. నిన్నటి రోజు ప్రాతకాల వేళ 12:30 ఎంతమంది ఉన్నారు? సరే, అందరూ అనుకుంటున్నాను సుమారు మీలో 190 పాళ్లు ఉంటారనుకుంటాను, ఇంకా పైగా ఉంటారు. దీనికి ముందుగా నేను ఏమి చెప్పబోతున్నానగా, దావీదు అభిషేకించబడిన రాజు, దేవుని చేత అభిషేకించబడినవాడు, ఇశ్రాయేలు రాజులందరిలో ఘనమైన రాజు, అభిషిక్తుడైన మన ప్రభు అయిన యేసు తర్వాత ఆయనే దేవుడు. శరీరరీతిగా వంశావళి ప్రకారముగా యేసు దావీదు యొక్క కుమారుడు. తిరిగి దాని వారసత్వం పొందిన కొరకై ఆయన దావీదు సింహాసనం పైన కూర్చుండవలసి ఉన్నది. యువరాజు ఎప్పుడును రాజసింహాసనకు వారసుడవుతాడు. గమనించు, ఆ దావీదే అభిషేకించబడినవాడైనప్పటికీ అతనికున్న అభిషేకం ఉన్నప్పటికీ ఆ అభిషేకముతోనే అతడు ప్రభు యొక్క చిత్తమునకు దారితప్పాడు. అందరు కూడా లేఖనం యొక్క వరుసను తీసుకునకుండా లేక ఈ ప్రత్యక్ష యొక్క తాళపు చెవిని తీసుకున్నారు. అందరూ కూడా అభిషేకించబడిన వారే. అందరూ కలిసి కేకలు వేయడం, ఖచ్చితమైనగా కాన్పిస్తున్న ఒకదానిపై దేవుని స్తుతించడం, దేవుని యొక్క గృహానికి దేవుని యొక్క వాక్యమును తిరిగి తెచ్చడం. అయితే దావీదు రాజై ఉండెను, ప్రవక్త కాదు. గమనిస్తున్నారా? అది చేయడానికి దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుడు కదలక ఎంతటిని ఐశ్వర్యపరచను, ఎందుకనగా వారు సరైన తలుపు చెవిని వినియోగించలేదు, తలుపు తెరవబడలేదు. ఇప్పుడు దాన్ని మనము జ్ఞాపకించుకోవలసి ఉంటుంది, మనస్సులో ఉంచుకోవలసి ఉన్నది. దేవునికున్న ప్రతిదీ అది ఒక విధముగానే జరగవలసి ఉన్నది, అది దానిని నిర్ణయించును. అక్కడ దేవుడు ప్రజలను కలుసుకోవటానికి ఆయనకు ఒక నిర్ణీతమైన సంఘమున్నది. అది ఆ యొక్క సంఘములో ఆయనను స్వీకరించను, వేరే సంఘములో కాదు. నేను దీన్ని చెప్తున్నాను ఎందుకంటే నేను అనేక పర్యాలు అపార్థం చేయబడతాను. ప్రజలు అంటారు, నీవు క్రైస్తవుడువా అని అడిగితే నేను బాప్టిస్టును, నీవు క్రైస్తవుడువా నేను మెథడిస్టును, నీవు క్రైస్తవుడువా నేను పెంతకోస్తును అంటారు. చూస్తున్నారా? అది దేవునికి ఒకటి ఏమి కాదు. నీవు కేవలము తప్పుడు తలపు చెవితో గుచ్చుతున్నావు. ఒక నిజమైన తలపు చెవి ఉన్నది. మెథడిస్ట్ లో దేవుడు నిన్ను కలుసుకుంటాడని వాగ్దానం చేయలేదు, లేక బాప్టిస్ట్ లో లేక పెంతికోస్తులో లేక ఏ సంఘశాఖలో నిన్ను కలుసుకుంటాడని దేవుడు నీకు వాగ్దానం చేయలేదు. ఆయన చివరికి సంఘశాఖలను ఆయన లెక్క చేయడు, అవి ఆయనకు వ్యతిరేకమైనవి. ఆ పెద్ద వర్తమానం మీద చాలా త్వరలో మందిరంలో నేను దాన్ని తీసుకుని వస్తాను. తర్వాత జాక్ అది వింటాడు. ఆ తర్వాత దాని గురించి మీరు ఏమి చేయాలో మీరు అది చూస్తారు, ఎందుకనగా అది టేప్ చేయబడుతుంది. ప్రజలు వారి యొక్క వేదాంత బోధల మీద ఆధారపడి దేవుడు వారిని కలుసుకున్నట్టుకు బద్ధుడై ఉంటాడని ప్రజలు నటిస్తారు. ప్రజలు ఆ విధంగా నటిస్తారు. చివరికి వారు ఒకరితో ఒకరు కలిసి ఉండరు. త్రిత్వం వారు లేక పెంతికొస్తు వారు ఏకత్వ వారితో కలిసి ఉండరు, లేక ఏకత్వ వారు త్రిత్వ వారితో కలవరు. మెథడిస్టు బాప్టిస్టుతో కలవరు, ఎందుకనగా ఒకరు సంధి చేసుకున్న వారు మరొకరు కాల్వనిస్టులు. కాబట్టి వారికి ఎటువంటి సహవాసము లేదు. ప్రజల మనస్సులను ఎంతో చెడ్డగా వారు ఉదుతూ ఒకరికొకరు వ్యతిరేకంగా ఉంటారు. కొద్ది కాలం క్రితము ఒక ఆసుపత్రి గదిలోకి నేను ప్రార్థించుటకు వెళ్లాను. అక్కడ శస్త్రచికిత్స జరగబోతూ ఒక స్త్రీ బహు జబ్బుతో పడి ఉన్నది. ఆమె చనిపోతుందని వారు ఎదురు చూస్తున్నారు. ఇంకొక స్త్రీ అక్కడే పడి ఉన్నది. ఆమెకై ప్రార్థించడానికి నేను జాగ్రత్తగానే ఉన్నాను. నేను ఒక క్షణం ప్రార్థిస్తే నీకు అభ్యంతరమా అని నేను అడిగాను. ఆమె అన్నది, ఆ తెరలాగు అని అన్నది. నేనన్నాను, నన్ను క్షమించు, నేను ప్రార్థన అడగబోతున్నాను అని. ఆ తెరలాగు అని ఆమెన్నది. నేనన్నాను, అవునమ్మా. ఆమె యొక్క కుమారుడు అక్కడే కూర్చొని చిన్న రిక్కి మాదిరిగా అలాగే చూస్తున్నాడు. నేను అడిగాను, సరే నీవు క్రైస్తవురాలు కదా? ఆమె అన్నది, మేం మెథడిస్టులము అని. సరే నేనన్నాను, అది నేను అడగలేదు, నీవు క్రైస్తవురాలువి కాదా అని అడిగాను. చూశారా? కనుక ఆమె అన్నది, ఆ తెరలాగు. చూశారా? ఎందుకనగా ఒక మెథడిస్టు కాని ఒకరు చనిపోతున్న ఒక స్త్రీకి ఆమె ఆమెలాంటిది ప్రార్థన చేయబోతున్నారు. అయితే అది ఆమె యొక్క స్వంత సమస్తకు చెందకుండా ఉండలేదు. కనుక ఆమె చివరికి అది వినటానికైనా ఇష్టపడలేదు, లేక దానితో ఏమీ పడలేదు. అది పరిషేయుడు కానట్లయితే నేను ఒకరిని చూడను. సర్పం యొక్క వాసన లేక జాడ మీరు విని వరకు వేచిడుడి. సరే ఇప్పుడు ఆలోచించేయండి, వారి యొక్క సంఘశాఖ దేవుని యొక్క పట్టీల్లో చేర్చబడటం మాత్రమే అవుతున్నది. నీవు మెథడిస్టువైన వరకు లేక బాప్టిస్టు అగు వరకు లేక ఒక త్రిత్వం అగు వరకు లేక ఒక ఏకత్వం వరకు లేక ఏదో అలాంటిది ఒకటి అగు వరకు దేవుడు నీ మొర వినడు అనున్నది. అది తప్పు. అది నా యొక్క ఉద్దేశము. మంచిగా ఉండాలని ప్రజల హృదయాలలో వారి యొక్క మనస్సుల్లో ఒక ఆకాంక్ష ఉన్నట్లయితే అది స్త్రీ చేస్తుందని నేను నమ్మను, లేక ఎవరైనా. ఒక మెథడిస్ట్ లేచి ఒక మెథడిస్ట్ సంఘాన్ని తీసుకోడు, ఎందుకనగా అది తప్పని అతనికి తెలుసును, అది సరియే అని అతను అనుకుంటాడు. ఒక త్రిత్వ వ్యక్తి ఏకత్వ వారిని నిందిస్తాడని నేను అనుకున్నాడు, లేక ఒక ఏకత్వము ఒక త్రిత్వము లేక ఒక పెంతికోస్తు అలాగ చేయనని నేను అనుకున్నాడు. ఎందుకంటే అతను వ్యత్యాసకరంగా ఉండాలని అనుకుంటాడు, అతను సరిగా ఉన్నాడని అనుకుంటాడు. అతని యొక్క ఆలోచన నీవు గమనించవలసి ఉన్నది. మీకు తెలుసా, దుప్పటికి రెండు వైపులా పరచవచ్చును దుప్పటిని. అయితే జ్ఞాపకముచ్చుకో, అదంతటిలో ఒక పురుషుని హృదయంలో కాని ఒక స్త్రీ యొక్క హృదయంలో కాని ఒకటి ఉన్నట్లయితే అది సరైనదే అని అది ఉన్నట్లయితే, అలాగే ఒక చోట ఒకటి సరైనది ఉండవలసి ఉంటున్నది. నేను తరచుగా చెప్తున్నట్లుగా, అల్లా అలను పిలిచినట్లయితే ఆ పిలుపునకు ప్రతిస్పందనిచ్చుటకు అల ఒకటి ఉంటున్నది. ఇది మీకు తెలుసా, సముద్రపు యొక్క ఒడ్డున ఒకప్పుడు సీలు జంతువు కాళ్లతో నడిచేది మనకు చెప్పబడినది. ఇప్పుడు దాని కాళ్లు లేవు, అవి రెక్కలుగా మారిపోయినవి. ఎందుకంటే నేల నుండి దాన్ని అతను తీసుకున్నప్పుడు అతనికి రెక్కలు అవసరమై ఉండేను. సముద్రమునకు బొచ్చుగల చర్మమున్న జంతువు అది. ప్రకృతి అతనికి కాళ్ళకు బదులు కొన్ని రెక్కలు నిర్మాణం చేసెను. ఎందుకనగా అతని నడక కంటే ఎక్కువగా అతడు ఎదగలడు. దక్షిణ ధ్రువానికి వెళ్లినటువంటి ఈ గొప్ప వ్యక్తిని నేను తలంచల్ ఆలోచించలేకపోతున్నాను. అతని పేరేంటి? బయట్ వారు చెప్తారు, ఈ యొక్క వివరణ నిమిత్తమై అతడు కొన్ని పశువులకై తయారు చేయబడిన వస్త్రాలను అతడు ఉంచుకున్నాడని పెట్టుకున్నాడని వారు చెప్తారు. పాల కొరకై పశువులను అతడు తీసుకున్నాడు. అతడు ఆ పశువులు చలికి గడ్డగట్టి చావక దాన్ని కాపాడినట్లు కొన్ని బొచ్చు వస్త్రాలు తయారు చేసుకున్నాడు. అయితే అక్కడకు అతడు చేరుకున్న తర్వాత వారికి ఎటువంటి బొచ్చు వస్త్రాలు వాటికి అవసరం లేదు. ఒక దానిని వారికై ప్రకృతియే పెంచినది. చూశారా? ఎందుకని? చేప వీపు మీద పొలుసు ఉండకమునిపే అది ఈదుటకు నీళ్లు ఉండవలసి ఉండను. లేకపోతే పొలుసు ఉండేది కాదు. భూమిలో ఒక చెట్టు మొలకముంది, అది పెరుగుట కొరకు మొదట ఒక భూమి ఉండవలసి ఉండెను, లేదా చెట్టు ఉండేది కాదు. కాబట్టి మీరు గమనిస్తున్నారా, ఒక పిలుపు కొరకై ఒకటి మానవ హృదయంలో ఉన్నంత వరకు ఆ పిలుపును సంతృప్తిపరచుట కొరకై అక్కడ ప్రతిస్పందనిచ్చినది ఒకటి అక్కడ ఉంటుంది. కొద్ది కాలం క్రితము చనిపోయిన ఒక స్త్రీ పైన ఇక్కడ ఒక స్వయంగా పరిశోధించు సాధనం పెట్టబడింది. కారణమేంటంటే ఆమెను చంపినది ఇది అని వారు ఒక్కానిస్తున్నారు. ఎప్పుడు కూడా అన్ని సమయంలో ఆమె ఉల్లిపాయలు తింటుంది. ఆమె ఉల్లిపాయలు తిన్నట్లయితే ఆమె తల జిలబడుతూ ఉండేది. వారది తెల్చలేకపోయారు. కాబట్టి అటోప్సీ సాధనము పెట్టుట వలన, స్వయం పరిశోధన సాధనము పెట్టుట వలన ఒక రకమైన కణములు ఆ స్త్రీలో పెరుగుట వారు తెలుసుకున్నారు. దానికి ఒక పేరు వారు పెట్టారు. ఆ యొక్క పాత్రలో ముద్దం తీసి ఉల్లిపాయల పాత్రలో ఉంచారు. ఒక్క రాత్రిలో ఉల్లిపాయలను అది కరిగింపచేసింది. చూశారా? అదేంటి? ఉల్లిపాయ కొరకు పిలుచుచున్నది ఒకటి ఆ స్త్రీలో ఉన్నది. మరి ఉల్లిగడ్డలు లేనట్లయితే ఉల్లిగడ్డ ఉండేది కాదు. మరో మాటల్లో సృష్టి లేఖమునపు మొదట సృష్టికర్త ఉండవలసి ఉన్నది. అవునా? మానవ హృదయంలో ఒక తృష్ణ ఉండినట్లయితే మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియను, కత్తోలిక్కు ఈ మిగతావన్నీ ఒకే నిజమైన మార్గమును వెదకుటకు ప్రయత్నించినట్లుగా ఇదే నిజమైన మార్గము అని వారి పూజారుల వలన, వారి యొక్క కాపుర్ల వలన, తదితరుల వలన వారికి తెలబడినది. వారంటారు, వారు పూజారులు చెప్తారు కథలు సంఘము ద్వారా తప్ప, కథోలిక సంఘము ద్వారా తప్ప బయట రక్షణ లేదు అని. ప్రతి ఒక్క సంఘము వారి సొంత భావాన్ని తీసుకుంటవి. వారిలో కొందరు దాన్ని అనుమతించరు. అయితే వారి క్రియల వలన వారది చేస్తారు. నీ యొక్క మాట కంటే నీ క్రియలు ఎక్కువగా పలకబడుతున్నవి. మరో విధముగా కెత్తలిక్కు ఉన్నదానికంటే వారెంతో వేషధారులు. బహిర్గతంగా కెత్తలకు ఒప్పుకుంటున్నది. ఇది ఒకటి మాత్రమేనని నేను నమ్ముతున్నాను. అయితే వారది చేయరు, వారది మరుగు చేస్తారు. అయితే వారేమి తలచుచున్నారో వారి క్రియలు రుజువు చేయుచున్నవి. చూశారా? అయితే ఒక స్థలం ఉండవలసి ఉన్నది. ఎందుకనగా అది తెలుసుకుంటానికి మానవ హృదయంలో ఒక కోరిక ఉన్నది కనుక. మనకు అవసరమైన ప్రతిదానికి జవాబిచ్చుటకు దేవుని యొక్క వాక్యం ఉన్నదని నేను తలచుచున్నాను. కాబట్టి దేవుని యొద్ద జవాబు ఉన్నది. అందుకొరక ఇప్పుడు లేఖనాల్లో మనం పరిశోధన చేద్దాం. ఆ తర్వాత ఆ ఒకే ఒక స్థలము, ఒక స్థానము, అలాగైతే ఒకే ఒక సంఘశాఖ ఉన్నట్లయితే, దేవుడు లేఖనములన తెలియచేసినట్లయితే, దేవుడు ఒక మనిషిని కలుసుకుని ఒకే ఒక మార్గము అది అవుతున్నది. అలాంటప్పుడు దాన్ని మనం పట్టుకోవలసి ఉన్నది. కారణం బైబిల్ యొక్క సత్యాన్ని మనం పట్టుకున్నాము. అది ఏమి చెప్పినదో అది పట్టుకున్నాము. ఇప్పుడు ద్వితీయోపదేశము అను మాటకు ఆ మాటకు అర్థం రెండు చట్టములు. అది ద్వితీయోపదేశము. దేవుడు రెండు చట్టములు కలిగి ఉన్నాడు. రెండు చట్టములు, దానిలో ఒకటి వాక్యమునకు అవిధేయత, చనిపోవుట, మరి ఒకటి వాక్యమునకు విధేయత, జీవించుట. అవి రెండు చట్టములు. ద్వితీయోపదేశం అనగా ఆ రెండు చట్టములు. అవి రెండును ఖచ్చితంగా లేఖనములలో మనకు అగుపిస్తున్నవి. వాటిలో ఒకటి మరణము, మరొకటి జీవము. జీవము మరణము దేవుడు కేవలము జీవముతోనే సంప్రదింపులు చేస్తాడు. సాతానుడు మరణముతో సంప్రదింపులు చేస్తాడు. లోకానికి ఇవి బహిరంగముగా బహిర్గతమవుతవి, ప్రతి ఒక్క నేత్రం ఎదుట తెరవబడతవి. దాని గురించి క్షమాపణ లేదు. అందులో ఒకటి ధర్మశాస్త్రము. ఇవ్వబడినప్పుడు సినాయి కొండ పైన తెలియచేయబడినది. అది సర్వ మానవ జాతికి మరణములోకి శిక్ష విధించినది. ఆ మరి ఒకటి కల్వరి కొండ పైన ఇవ్వబడినది. యేసులో అపరాధ రుసుము చెల్లించబడినప్పుడు అది సర్వ మానవాళిని జీవంలోనికి తెచ్చినది. ద్వితీయోపదేశం యొక్క రెండు చట్టములు ఈ గంభీరమైన రెండు విషయాల్లో నెరవేరినవి. మరలా మీరు గమనించాలని నేను కోరుతున్నాను, రెండు నిబంధనలు కూడా ఇవ్వబడెను. ఒక నిబంధన ఆదాముకు ఇవ్వబడెను, అది షరతులతో కూడినది చట్టం వలె, ఇది నీవు ముట్టనట్లయితే అప్పుడు నీవు బ్రతుకుదువు, అయితే నీవిది ముట్టినట్లయితే నీవు చనిపోవదువు. అది ధర్మశాస్త్రము. ఆ తర్వాత మరి ఒక చట్టము అబ్రహాముకు ఇవ్వబడెను, అది కృప ద్వారా షరతులు లేకుండా ఇవ్వబడెను, నేను నిన్ను రక్షించితని, ఆ తర్వాత నీ సంతానము రక్షించితని. ఆమేన్. ఇది కల్వరి యొక్క పోలిక. ఆదాము నిబంధన పోలిక కాదు, ఇది అబ్రహాం యొక్క నిబంధన పోలిక. అయితే ఇక్కడ ఆయన చెప్పుడు మనం వింటున్నాము, ఆరాధన చేయుటకు మనిషిని ఆయన కలుసుకొను స్థలము ఒకటే ఒకటి. ఇక్కడ ఈ పాఠములో నీవు అది విన్నావు. కొద్ది నిమిషాల్లో తిరిగి దాన్ని నిర్వచిద్దాము. దేవుడు మనిషిని కలుసుకుని ఒకే స్థలమున్నట్లయితే మనము చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. ఈ ఉదయం ఈ యొక్క ఆదివారం బడి పాఠములో మన ఆచారాలు ప్రక్కన పెడదాము. ఎందుకంటే దేవుడు ఇక్కడ చెప్పాడు, మరొక స్థలములో ఆయన నిన్ను కలిసి కొనడు అని. వేరే సంఘములో ఆయన నిన్ను స్వీకరించడు, కేవలము ఆయన సంఘములో మాత్రమే ఆయన నిన్ను స్వీకరించు ఒకే ఒక స్థలము అది. నేను విధేయుడుగా ఉన్నట్లయితే ఏమని చెప్తావు సహోదరు బ్రహాం? లేదు, జ్ఞాపకముచ్చుకు, ఆయన యొక్క దినాల్లో ఆరాధించు వారైన కొందరు విధేయులతో ఆరాధించు కొందరు విధేయులతో యేసు చెప్పాడు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఆయన చెప్పాడు. వారి గుండెలో అడుగు నుండి వచ్చిన నిజమైన ఆరాధన మనుషుల ఆజ్ఞలను ఉపదేశములుగా బోధించు లేక వారి సంఘ శాఖల సంబంధమైన ఆచారాలు సిద్ధాంతాలు బోధించుచు మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. విధేయులతో గౌరవనీయమైన ఎంతో భక్తిగా ఉండాలో అంత భక్తిగా ఉండి పరిశీలకు అది కృతదేమీ కాదు. కయ్యను హేబెలు భూమిపైన ఇక్కడ ప్రకృతి రీత్యా జన్మించిన ప్రప్రథమ ఇద్దరు ఆరాధికులు ఖచ్చితంగా ఒకే అభిమతముతో వచ్చారు. హెబెలు ఎంతటి భక్తిపరుడో కయ్యును అంతటి భక్తిపరుడే. వారిద్దరూ బలిపీఠములు కట్టారు, వారిద్దరూ దేవుని ప్రేమించారు, వారిద్దరూ అర్పణలు అర్పణ చేశారు, వారిద్దరూ ఆరాధన చేశారు, వారిద్దరూ దశమ భాగాలు చెల్లించారు, ఒకే రీతిగా ఇద్దరూ చేశారు. అయితే హెబెలు విశ్వాసం వలన అనగా ప్రత్యక్షత ద్వారా దేవుని యొక్క వాక్యము బయలుపరచబడెను, విశదీకరించబడెను, చూయించబడెను, మరియు రుజువు చేయబడెను, మహిమ కలుగును కాక. కయ్యును కూడా ఒక అర్పణ అర్పించెను, అయితే దేవుడు అది రుజువు చేయలేదు. దేవుడు ఆరాధన కోరాడు, కయ్యును అర్పణ అర్పించెను, అయితే దేవుడు దాన్ని రుజువు చేయలేదు. అయితే నిజ మార్గం వలన నా సంఘము అది అని నీవు చెప్తావు. ఒక్క నిమిషం ఆగు. దేవుడు ఆయన పలికిన ఆయన స్వంత వాక్యమునకు దాని యొక్క షరతులలో ఆయన అనువదించను. చూశారా, కయ్యును అన్నాడు, నేను భక్తిపరుడను, నేను నా సృష్టికర్త యొక్క ప్రేమికుడను, నేను ఈ అందమైన బలిపీఠమును అర్పణ చేశాను, ఈ అర్పణ నేను నీకు అర్పణ చేశాను, ప్రభువా ఇవన్నీ నీకే కట్టాను ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను. హెబెలు అదే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు రుజువు పరచబడవలసినది ఒకటి ఉన్నది, రుజువు కావలసినది ఒకటి ఉన్నది. దేవుడు దిగి వచ్చి హెబెలు అర్పణ స్వీకరించాడు. ఎందువలనగా ప్రత్యక్షత వలన అంగీకరించవలసిన నిజమైన దేవుని మార్గాన్ని అతడు తాకాడు. నేరుగా ఈ కడవరి దినం వరకు లేఖనము గుండా ఆ కయ్యును ఆత్మవచ్చుట గమనించు, మూలాధారమైనది. మిగతావి ఎలాగో మూలాధారమైనవో అవి అంతే. ప్రవక్త బిలామును మరియు ప్రవక్త మోషేను చూడు, ఇరువురుకు ఏడు, ఇరువురు కూడా ఏడు బలిపీఠములు, యెహోవా బలిపీఠములు, ప్రతి దానిపైన రక్తమున్నది. అది మాత్రమే కాదు, ప్రతిదానిపైన పొట్టేళ్లున్నవి. సంఖ్య ప్రకారముగా ఖచ్చితమైన సంఖ్య 7 పరిపూర్ణమైనది. 7 పొట్టేళ్లు, 2 బలిపీఠములు ఖచ్చితంగా ఒకే విధంగా ఒకటే విధముగా మూలాధారముగానున్నదు. తరువాతి కూడా అలాగే అంతే. అయితే ఎవరిని దేవుడు దూరు చేశాడు? చూశారా, చూశారా, ఆయన వాక్యంలో ఏది ఉన్నదో దాన్నే. మూలాధారము ఎక్కువనే అర్థం కాదు, అది దేవుని యొక్క ప్రత్యక్షత. ఇప్పుడు ఆలోచించే ఈ మనుషులు, ఈ పరిశీలు ఎందుకు వారు పిలువబడి యేసు వలన ఈ స్థితిలో ఉండవలసి ఉండెను? ఆయన చెప్పాడు, మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని. ఆయన్ను ఆరాధించుట నిజమైన ఆరాధన, వారి గుండెల్లో నుండి వచ్చు సత్యమైన ఆరాధన. మీరు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, ఎందుకని? మానవ కల్పితమైన మీ సిద్ధాంతాలు బోధించుచున్నారు, తద్వారా ప్రజల ఎదుట దేవుని ఆజ్ఞలను నిరర్థకము చేయుచున్నారు. మీరు, నేను మీకు మెథడిస్ట్ వారి యొక్క వర్తమానం బోధిస్తే మీ మీద ఏ ఫలితము అది చూపదు. ఇది పెళ్లి కుమార్తె సమయము. నోహో యొక్క వర్తమానమును మోషే బోధించితే అది ఏ ఫలితము ఉండదు. యేసు మోషే యొక్క వర్తమానం బోధించితే అది ఫలితము శూన్యము. ఎందుకనగా ఆ విత్తనానికి పోయినటువంటి ఆ రకమైన నీరు చేతనే అక్కడ ముందుగా నిర్ణయించబడి ఉన్న విత్తనము తడపబడవలసి ఉంటుంది. అవును, మరొక పరిస్థితిలో అది ఎదగదు. అదెదుగు పరిస్థితిలోనే అది ఉండవలసి ఉన్నది. కోడి పెట్టె క్రింద పెట్టవలసిన కోడి గుడ్డును నీవు తీసుకుని గుడ్డు పొదిగించే యంత్రములో పెట్టగలవు, ఎలాగైనా అది పొదుగుతది. కుక్క పిల్ల క్రింద పెట్టు, అది ఎదుగుతవి. అది దాని యొక్క వెచ్చదన వలన ఆ పరిస్థితి అది పొదుగునట్లు చేస్తుంది. కనుక ఆ పరిస్థితిలో అది ఉండవలసి ఉంటుంది. మంచి స్వచ్ఛమైన కోడి గుడ్డు తీసుకుని చచ్చిన కోడి పెట్టె కింద పెట్టు, అది పొదగదు. చూశారా, చూశారా, అది పరిస్థితి అనుకూలత. మనము జీవిస్తున్న ఈ యుగము ఆ విధంగా ఉన్నది. ఈ కాలానికి దేవుని యొక్క మార్గము ఏమి చేయనో నీవు తెలుసుకోవలసి ఉన్నది. అదే మెథడిస్ట్ లూథర్, అదే మార్టిన్ లూథర్ తెలుసుకున్నది, అదే జాన్ వెస్లీ కనుగొన్నది, అదే పెంతికోస్తు వారు వారి కాలంలో కనుగొన్నది. దేవుని యొక్క కాలము సమయము అది చేయును. పెంతికోస్తు వారు, ఆ సహోదరుడు, అతని కన్నులలో ఒకటి పోయినది. ఒక రంగుచేతి సహోదరుడు కాలిఫోర్నియాలోని పాత అజుహా వీధిలో పెంతికోస్తు వర్తమానమును అతని నిజంగా ఆరంభించినది. అతడు ఎగతాళి చేయబడ్డాడు, ఎందుకనగా అతడొక నిగ్రోవాడు, అపహాస్యం చేయబడ్డాడు. అయితే ఆ కాలానికి అతడొక వర్తమానము తెచ్చాడు. కేవలము ఒక చిన్న శరీరము తన సొంత పేరును సంతకము చేయలేని ఒకడు. అయితే వరములు పునరుద్ధరణ, వరములు పునరుద్ధరణ కాలము ఇదే అని ప్రభువు అతనికి బయలుపరిచాడు. వారు వచ్చారు, ఏమని చెప్పండినది పర్వాలేదు, అయితే అది వచ్చినది. అయితే ప్రతి ఒక్కరూ దాని యొక్క వాతావరణమును కలిగున్నారు. ఆ కాలం మీద చూచారు, వారు భాషలతో మాట్లాడగలుగుతా దేవుడు రుజువు చేయుట వారు చూశారు. అది జరిగింది. అయితే తర్వాత అతను వెళ్లిపోయి దాన్ని క్రింద గుచ్చి, ఇది మాత్రమే రుజువు అని దాని క్రిందగా గుచ్చగా దాన్నిది చంపివేసినది. అవును, నేరుగా దాన్నే కొనసాగించుట. చూశారా, అది అది చేసినది. ఆ తర్వాత దానిని దీనిని వేరుపరచుట మొదలుపెట్టారు. సంఘ శాఖలుగా తయారు చేశారు. ఒకరు మేఘం మీద ఒకరు వచ్చుచున్నాడు, ఇంకొకరు పొదలో వచ్చుచున్నాడు. అయ్యో, అలాగూ అది సాగిపోయిన రీతిగా సంఘ శాఖలు అది చేసినవి. చూశారా, దేవుడు సంఘ శాఖకు కర్త కాడు, ఎందుకనగా సంఘ శాఖ బులూను, ఆయన అల్లరికి కర్త కాడు. దాన్ని చూడటానికి నీవు బుద్ధిమంతుడు కానవసరం లేదు, అది బబులోను. అవును, ఆచారము, దాన్ని ఆలోచించే విధేయులైన ప్రజలు అయినప్పటికీ వారిని నమ్మినారు కాబట్టి దేవుని ఎక్కడైతే కలుసుకోవాలో ఒక ఖచ్చితమైన నిజమైన స్థలము ఒకటి ఉండవలసి ఉన్నది. రెండవ వచనము గమనించు, నేను ఏర్పరచుకున్న స్థలములో ఆరాధించు. బహుశా అర్పణ వారెక్కడ ఆరాధించదరో వెళ్లి అక్కడ అర్పించు. నేను ఏర్పరచుకున్న ఆరాధన స్థలము నువ్వేర్పరచుకున్నది కాదు, మనుషుడు ఏర్పరచుకున్నది కాదు, అయితే నేను ఏర్పరచుకున్నది. నీవు ఈ స్థలంలో ఆరాధించవలసి ఉన్నది. ఒకే ఒక స్థలమని అది చూయించుచున్నది, మిగతావి వ్యర్థమైనవి. అది నీ యొక్క ఎన్నికై ఉండకూడదు, అయితే ఆయన యొక్క ఎన్నికై ఉండవలసి ఉన్నది. సరే, నేను ఆలయానికి వెళ్ళవసరం లేదు, లేక నీవు ఎంతో సంకుచిత మనస్సు కలవాడవు. ఎందుకు? నీవు స్త్రీ బోధన గుర్చి గడబడలు చేస్తావు, లేక పొట్టి వేటుకలు కత్తిరించుకునే స్త్రీల గుర్చి. ఈ మిగతా విషయాలన్నీ పురుషుల గుర్చి నీవు గడబడలు చేస్తావు. నీవెంతో సంకుచిత మనస్సు కలవాడవు. మంచిది, దాన్ని గుర్చి దేవుని యొక్క వాక్యమును నీవు తీసుకునే అవసరం లేదు. అది వారు ఎలాగూ చేయదురు. నీవు అలా వెళ్తూ ఉంటావు, అవునా? అది లేఖనములున్నదని నీవది కనుగొంటావు. కాబట్టి వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. చూస్తున్నారా, అదే విషయాన్ని యేసు చెప్పాడు. అవును, ఆ యొక్క ప్రతి చిన్న చుక్క, ప్రతి ఒక్క దానిలో నీవు తప్పగా నమ్మకంగా ఉండవలసి ఉన్నది. ఎల్లప్పుడూ కూడా చిన్న ద్రాక్షవల్లి, చిన్న నక్క ద్రాక్షవల్లిని పాడు చేయును. నీవు చేయు పెద్ద విషయాలు కాదు సుమా, నీవు విడచు చిన్న విషయాలు అవే పాడు చేయనివి. జ్ఞాపకముంచుకో, గొలుసు దాని యొక్క బలహీనమైన కుక్కెమున్న దాన్ని బట్టే దాని యొక్క బలము ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలలో గైకును వారు భాగ్యవంతులు. లోపల ప్రవేశించుటకు వారికి హక్కు పొందగలుగుతారు. దేవుడు చెప్పిన అన్ని చేయి. స్త్రీలు పొడవాటి వెంట్రుకలు కలిగి ఉండాలని అది చెప్పబడినది. చాలా కాలం క్రితం ఒక పురుషుడు నాతో అన్నాడు, నేను బట్టల వరుస మతమును గుర్చి నేను బోధ చేయను అని అన్నాడు. అలాగైతే నీవు సువార్తను గుర్చి బోధించట్లేదు. అవును అని నేను చెప్పాను. దేవుడు దాన్ని అక్కడ పెట్టి ఉన్నాడు. ఏమి చేయవలను ఆయన చెప్పాడు. అది నీవు చేస్తావా? అది నీ యొక్క స్వాభావిక అవగాహన విషయం. ఏ చిన్న విషయము? అత్యంత స్వల్పమైనది. యేసు చెప్పినాడు, అన్ని చిన్న విషయాలు తీసుకునేవారు, చిన్న విషయాలు చేయువారు ధన్యులు. స్త్రీ తన యొక్క వెంట్రుకలు పెంచుకుంటా, తన తల వెంట్రుకలు పెంచుకుంటా ఏంటది? అది ఆమె చేయవలసి ఉన్నది. అది ఆమె అది కూడా చేయదు. అది కూడా ఆమె చేయదు. ఓ గంభీరమైన విషయాలు మాకు బోధించుము. సాధారణమైనవి, స్వల్పమైన విషయాలు నీవు చేయకుండా ఉండినప్పుడు గంభీరమైన విషయాలు నీవు ఇలాగా బోధించగలుగుతావు? ఎందుకనగా నీ యొక్క అభిమతం, నీ ఆశయము తప్పవుతున్నది. దేవుని ఎడల నీకున్న ప్రేమ అది. ప్రభువా, నీవు నన్నేమి చేయమని అడిగినను నేను లెక్క చేయను. అది చేయుటకు నేను ఇష్టతలో ఉన్నాను. అలాగైతే ఒకచోట నీవది పొందుకుంటావు. అయితే ఆ విధంగా చేయకపోతే, ఆయన చెప్పిన మార్గము నీవది చేయకుంటే, అది ఆయన ఎన్నిక. నేను ఏర్పాటు చేసుకున్న స్థలము నీ యొక్క అర్పణతో నీవు ఆరాధించున్నది. కయ్యును తన యొక్క అర్పణ తెచ్చాడు, హెబెలు తన యొక్క అర్పణ తెచ్చాడు. ఏ స్థలంలోకి నీవు తీసుకుని వచ్చినది అది ఆధారపడుతున్నది. ఆయన ఏర్పరచుకున్న స్థలంలోకి దానిని నీవు తీసుకుని వచ్చినట్లయితే అది సరే, ఆయన దాన్ని అంగీకరించును. అది అలా కాకపోతే ఆయన అది అంగీకరించడు. అది ఒకే అర్పణ. అది ఏమైనప్పటికీ ఒక్క స్థలంలోకి అది తీసుకుని రాబడినట్లయితే అది రాబడకపోతే అది తృణీకరించబడుతుంది. ఈ అర్పణను మనము ఎక్కడికి తీసుకుని రావలసి ఉన్నదని మనము తెలుసుకుందాము. మనమందరము పరలోకానికి వెళ్లాలనుకుంటున్నాము మనము, అవునా కదా? మనము తప్పు చేశామని మనందరికీ తెలుసు. యేసే అర్పణ అని మనందరికి తెలుసు. ఇప్పుడు మనం ఆయన్ను ఎక్కడికి తీసుకుని వెళ్లవలసింది అనుకుంటున్నాము? అది అంగీకరించబడవలసి ఉంటుంది. అవును అవును, ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్లవలసి ఉన్నదో బైబిల్ గ్రంథము తెలియచేస్తున్నది. అప్పుడు అది అంగీకరించవలసి ఉంటుంది. అక్కడ బయట అయినట్లయితే అది అంగీకరించబడదు. అర్పణను పెట్టుటకు ఆయన ఎన్నుకున్న స్థలమును మనమిచ్చిన గమనిద్దాము. అర్పణను ఉంచుటకు ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము ఈ వేరే స్థలములలో, అనగా పురములలో నీవది పెట్టలేవు. అయితే అది పెట్టుటకు ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలములోనే పెట్టవలెను. ఆ స్థలములో ఇంకా ఆయన నామమును పెట్టియున్నాడు కూడా. గమనిస్తున్నారా, అది ఆయన ఇక్కడ చెప్పినది. అందులో ఆయన నామము పెట్టుటకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ స్థలము కొరకై లేఖనములు మనము పరిశోధన చేద్దాము. ఎందుకంటే ఆయన నామమును పెట్టినది ఆ స్థలమే కాబట్టి. ఇప్పుడు పాఠములో ఉండి చదువుదాము. ఈ ఉదయం నాకు వచ్చిన చిన్న వివరణ ఇక్కడ నా యుద్ధ పెట్టబడి ఉన్నది. ఈ అధ్యాయముకు రెండవ వచనం మనము తీసుకుందాము. ప్రజల్ని బట్టి ఎక్కువసేపు ఉంచాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఈ తగిలించిన ఈ వీటిని బట్టి ఇప్పుడు ఈ 16వ అధ్యాయం యొక్క 2వ వచనము. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోని నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి నీ గొర్రె మేకలలో కాని గోవుల్లో కాని నీ గోవుల్లో కాని బలి అర్పింపవలెను. ఇది నీవు తీసుకుని వెళ్లకూడదు. నీ యొక్క విధేయతంతటితో నీవు ఒప్పుకున్నదంతా మెథడిస్టు బలిపీఠం యొద్దకు, ఒక బాప్టిస్టు బలిపీఠం యొద్దకు నీవు తీసుకుని వెళ్లకూడదు. ఒక పెంతికోస్తు బలిపీఠం యొద్దకు నీవు తీసుకుని వెళ్లలేవు. అయితే ఆయన నామమును ఉంచు ఒక బలిపీఠము ఒక చోట ఉన్నది. అక్కడ ఆ స్థలములో ఆయన నిన్ను కలిసికొనను. ఒకటి అలాగే మంచిగా సాగిపోతున్నట్లయితే అది అలాగే జరిగిపోతుంది. ప్రతిదీ క్రమములో ఉండును. ఆ తీగలో తెగినట్లయితే ఆ వెలుగు రాదు, ఎందుకంటే అది నిలిచిపోయినది. మరియు నీవు దేవుని యొక్క వాక్యములలో ఒకదానిని తీసుకున్నట్లయితే, లేక ఆయన స్థలములలో ఒకటి తీసుకున్నట్లయితే, ఇంకా నీ హృదయంలో స్వార్థపూరితమైన అభిమతం ఉన్నట్లయితే అక్కడే దేవుని యొక్క శక్తి ఆగిపోతుంది. నీవు తెలివిగలవాణిగా ఉండాలని కోరి అలాగూ చేసినట్లయితే, ఒకరికంటే వ్యత్యాసకరంగా ఉండాలని కోరుకున్నట్లయితే, లేక మరొకరిగా ఉండాలని కొరితే, అక్కడే అది నిలిచిపోతుంది. అది బంధమును ఉదేస్తుంది. నీవు పొరపాటు చేశావు. నీవు నిండు హృదయముతో ఒక విధేయతో రావలసి ఉన్నది. నీ యొక్క అభిరుచులు అభిమతములు దేవుని పైన అక్కడ పెట్టు. ఆ తర్వాత ఆయన స్థలము కొరకు వెదకు. ఎక్కడ ఆయన చెప్పాడో అది కనుగొను. అక్కడది తీసుకునిరా, అక్కడికది తీసుకునిరా. అవును, మరియా మార్తలను చూడు. యేసు తిరిగి వచ్చిన తర్వాత ఈ సువార్తను, ఆయన మెస్సయ్య ఉండెను, ఆయన దినం యొక్క వెలుగు, ఆయన ద్వేషించబడి తిరస్కరించబడెను. ఓ పరిశీలు సంఘములు ఆయన తృణీకరించారు. అయితే లాజరు చనిపోయాడు. సహోదరుడా, ఆయనకు ప్రాణమిత్రుడు. ఆయన అతని అక్కడ పాతిపెట్టనిచ్చాడు. వారు ఆయన కబూర్ చేశారు. ఆయన చివరికి రాలేదు కూడా. అయితే మార్త ఆమె యొక్క అభిమతము గమనించు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్లయితే అని ఆమె అన్నది. ఆయనకు సరైన బిరుదునిచ్చారు. ప్రభువా, పెద్ద ఎల్ఎల్ఓఆడి యావే యెహోవా మహిమ కలుగును కాక. నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. జీవము మరియు మరణము ఒకే బాటలో లేక ఒకే ఇంట్లో సహవసించలేవు. అతడు చనిపోయి ఉండేవాడు కాదు. యేసు ఆమెతో చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. దేవుడు సెలవిచ్చుచున్నాడు. మొదట ఆయన చెప్పినప్పుడు నీ సహోదరుడు మరలా బ్రతుకును అని అన్నాడు. ఆమె చెప్పినది, అవును ప్రభువా, నేనది నిజముగా నమ్ముచున్నాను. ఒక యూదురాలిగా మృతుల సాధారణ పునరుద్ధానము ఉన్నదని నేను నమ్ముతున్నాను. నా యొక్క సహోదరుడు ఆరాధన చేయట్లో నమ్మకస్తుడు విధేయుడని నమ్ముతున్నాను. బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి ఆ మెస్సయ్యావు నీవని నేను నమ్ముతున్నాను. ఎందుకనగా దేవుడు ఆయన వాక్యములు రుజువు చేయుచున్నాడు. నీ కాలమునకు నీవు వర్తమానికుడువని నీలో చూయించుకున్నాడు. నీవు ఆ మెస్సయ్యావు. రాబోచున్నటువంటి ఆ క్రీస్తువు నీవని నేను నమ్ముతున్నాను. ఆ మెస్సయ్యాగా ఉన్నట కొరకై ఇక్కడకు దేవుడు నిన్ను పంపినని నీ పనులు రుజువు చేయుచున్నవి. ఓహో, చక్రం పళ్ళు స్థానములకి వచ్చుడి గమనించు. అవును, ఆమె ఇలాగ చూపుడుకు హక్కు కలిగి ఉంటుంది. నీ వచ్చి ఎందుకని నా సహోదరుని లేపలేదు? నీవు ఎందుకు అతన్ని నీవు స్వస్థపరచలేదు? నీవు మిగతా వాణ్ణి స్వస్థపరిచావు. నీ యొక్క ప్రాముఖ్య స్నేహితుడు ఇప్పుడు ఏమి జరిగిందో చూడు. లేదు లేదు, ఆ తరహా అభిప్రాయము ఎక్కడా లేదు. వాక్యములు నీవేమని గుర్తించబడ్డావో ఖచ్చితముగా నీవు గుర్తించబడ్డావని నేను నమ్ముతున్నాను. నేను ఆయన దాసునిగా నేనది నమ్ముతున్నాను. మెస్సయ వచ్చునని ఈ దినమున నేను నమ్ముతున్నాను. అందుకొరకు మనము ఎదురు చూస్తున్నాము. మిగతా వారు ఏమని చెప్పిన అవసరము. వాక్యము ద్వారా నేను ఏమి చూశానో, ఏమి విన్నానో నా నిండు హృదయముతో నేను నమ్ముతున్నాను. వాక్యము నీలో రుజువు చేయబడినదని నీవు ఆ మెస్సయ్యావని నమ్ముతున్నాను. చూశారా, ఆమె హృదయాంతరంగములో అడుగుటకు ఒకటి ఉన్నది. అయితే సరైన దారిలోకి రావలసి ఉన్నది. ఆమె నేరుగా పరిగెత్తుకుని వెళ్లి, అలాగైతే ఆ మెస్సయ్యావు నీవు అని నాకు చెప్పు. కొద్దిగానైనా గౌరవం లేకుండా మా యొక్క మనవులకు మర్యాద గల మనిషి జవాబు చెప్పినట్లు, మేము నిన్ను పోషణ చేశాము, ఇంట్లో ఉంచుకున్నాము, ప్రతిదీ నీకు చేశాము, నీ కొరకు మేముండి పోయాము, మా సంఘాలు విడిచిపెట్టాము, ఆ సంఘ శాఖల నుండి బయటకు రండి అని నీవు ఆజ్ఞిచ్చినప్పుడు మేము అలాగూ చేశాము. చూశారా, ఇక్కడ అది మేము వదిలిపెట్టాము. మేము వెలివేయబడిన వారిగా మూర్ఖులుగా లెక్కించబడ్డాము. నీకై ప్రతిదీ చేశాము. మామూలు గౌరవం కోసమైనా నా పిలుపునకు జవాబు లేదు. వాస్తవంగా ఆమెకు ఆ హక్కు ఉన్నది. నీ పుట్టి వెంటుకల గూర్చి, నేను అమెరికా పౌరురాలను, నేను పుట్టి పావడాలు ధరిస్తాను, నేను కోరిందల్లా చేస్తాను, అమర్యాద కాదు, అవి నీ యొక్క హక్కులు. అయితే గొర్రె తన హక్కులను విడిచిపెడుతుంది. నీవు గొర్రెపిల్లవైతే నీకు ఉన్ని తప్ప లేక గొర్రె బొచ్చు తప్ప నీకేమీ లేదు. అది దాన్ని వదలకురును. దేవుడు దానికి దేవుడిచ్చిన హక్కు. అయితే అది పొగుట్టుకుంటుంది. ఏ సంఘశాఖలైనా చేరటానికి నాకు హక్కున్నది. అది ఖచ్చితంగా నిజమే. అయితే నీవు దాన్ని వదులుకున్నావు. అవును, ఆమె కలిగినటువంటి అన్ని హక్కులను ఆమె నేరుగా ఆమె ఎదుటనే దేవుడు బయలుపరిచిన వాక్యమును గుర్తించుటకై ఆమె అన్ని హక్కులను వదులుకున్నది. ఆయన చెప్పినాడు, నేనే పునరుద్ధానము జీవునై ఉన్నాను అని. నాయందు విశ్వాసముచ్చు వాడు చనిపోయాను బ్రతుకును, బ్రతికిన నాయందు విశ్వాసముచ్చు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆయన అడిగను. గమనించారా, ఆమె వరుసలోకి రాకుండా ఉండటకు మరి ఒక చిన్న పద్దు అక్కడున్నది. అవును అవును ప్రభువా, జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తువు నీవని నమ్ముచున్నాను. ఓ సహోదరుడా, అప్పుడు అక్కడే ప్రతిదీ మినిక్కుమన్నది. అవును, నేరతన్ని ఎక్కడ ముంచితరి. చూశారా ఏం జరిగిందో మీకు తెలుసా? చూస్తున్నారా, నీ యొక్క అర్పణ ఆయన స్వీకరించక ముందు ఆ నిజమైన స్థానానికి నీవు రావలసి ఉంటున్నది. చూశారా, అందులోకి రావలసి ఉంటున్నది. గమనించు, యెహోవా తన నామమును స్థాపించుటకు ఏర్పరచుకున్న స్థలములోని పొంగిన దేదినైనను తినకూడదు. అందులో అర్పణలో ఎటువంటి పోలికను అది చూయిస్తున్నది? ఎటువంటి మత సంక్షేపమును అందులో కలపకూడదు. వాక్యమే ఉండవలసి ఉన్నది. పులిసిన రొట్టె ఉండకూడదు. దేనిలోనైనను పులిసినది ఏదైనా ఉండునో నీకు తెలుసా, పులిసినది కొంచెమైనను ముద్దంతయు పులియబెట్టును. ముద్దంతయు శరీరము. క్రీస్తులో నీవు ఎటువంటి సంఘశాఖ ముక్కను లేక మత సంక్షేపమును నీవు కలపలేవు. లేదండి, అది పనిచేయదు. గడిచిన గురువారం రాత్రి వర్తమానం మీకు జ్ఞాపకముందా? మీ పాత భర్త తప్పక చనిపోవలసి ఉన్నది అని. అవును, మీ యొక్క కొత్త భర్త వాక్యము. పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. 7 దినములు అదే భావనను అగపరుస్తుంది. సంపూర్తిగా 7 సంఘకాలములను 7 దినములు తెలియచేయుచున్నవి. ఎందుకని 7 దినములు వారు అది తినవలసి ఉన్నది? దేనికి ముందు తినవలసి ఉంటున్నది? బయటికి వెళ్లక ముందు. సంఘకాలమంతా ఆరంభము నుండి అంత వరకు ఆ కాలం యొక్క దేవుని యొక్క వాక్య వల్ల మాత్రమే జీవించవలసి ఉంటున్నది. కాబట్టి నీ యొక్క రోము మత సిద్ధాంతము, మెథడిస్ట్ మత సిద్ధాంతము, బాప్టిస్ట్ మత సిద్ధాంతము, పెంతికోస్టు మత సిద్ధాంతము అన్ని చచ్చిపోయినవి. గమనించు, బాధను స్వర్ణకి తెచ్చున్నది, దాని కొరకు హింస పొందునది. లూథర్, వెస్లీ, పెంతికోస్తులు అందరూ హింస పొందారు. అలాగే నీవు కూడా. నీవు త్వరపడి ఐగుప్తు దేశం నుండి వచ్చినవి కదా. నీవు ఐగుప్తు దేశం నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నింటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు నీ ప్రాంతములన్నింటిలో 7 దినములు పొంగిన దేదైనను కనబడకూడదు. సౌందర్యవంతమైన క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలో రోమారాజ్యం వలన చీకటి యుగంలో గుండా ఆమె మరణమైన తర్వాత ఆమె మరణింపవలసి వచ్చను. గోధుమ గింజ భూమిలో పడి చచ్చితేనే కాని పెళ్లి కుమారుడు రావలసిండెను. దేవుని యొక్క పరిపూర్ణమైన కళాఖండము రావలసి ఉండెను. దాని గురించి మీరందరూ విన్నారు. ఒకానొక దినమున ఫారెస్ట్ లాన్ యొద్ద లాస్ ఏంజల్స్ లో నేను నిలబడి ఉన్నాను. నా గుండె ఎగిరి పడినది. ఎప్పుడైనా ఎంతమంది మీరు ఫారెస్ట్ లాన్ లో ఉన్నారు? అక్కడ మోషే యొక్క ప్రతిమ ఉన్నది. మైకేలాంజెలో వలన అది చేయబడినది. అది సంపూర్ణమైన విగ్రహము. అయితే కుడి మోకాలు యొద్ద తప్ప అక్కడ 6 అంగుళముల్లోతున ఒక గుంట ఉన్నది. నేను చూస్తూనే ఉన్నాను. మార్గదర్శి అతను నాకు చూయిస్తున్నాడు. అతను చెప్పాడు, అది తయారు చేయుటకై ప్రయత్నము చేయుటకు మైకేలాంజెలో తన జీవిత కాలాన్ని ధారపోశాడు అని అన్నాడు. అతడు శిల్పి. మోషిక ప్రతిమను అతడు చేయుటకై ప్రయత్నము చేశాడు. అతని యొక్క మనస్సు ఆవల మోషే ఏ విధముగా కాన్పించనో అది తన మనస్సులో ఉంచుకున్నాడు. అది అతడు తన హృదయంలో పెట్టుకున్నాడు. మోషే ఏ విధంగా కాన్పించేది? ఆ తరువాత తన జీవితకాలాన్ని ధరపోశాడు. ఉలితో ఇక్కడ కొంత చెక్కి మరి దాన్ని తుడిచి వెనుకకు వెళ్లిపోయి దానివైపు చూశాడు. సంవత్సరం వెంబడి సంవత్సరము, సంవత్సరం వెంబడి సంవత్సరము దానికై పనిచేశాడు. చివరికది పూర్తిన తర్వాత అతను వెనక్కి వచ్చి ఆ పలక తొత్తును తన సుత్తెను క్రింద పెట్టాడు. విగ్రహం వైపు అతను చూశాడు. అతని యొక్క గుండెల్లో ఉన్న మోషి యొక్క చక్కని ప్రతిమే అది. ఎంతవరకనగా అతను తన్ను తానుగా ప్రక్కకి వచ్చి సుత్తెను లాక్కొని దాన్ని కొట్టాడు. మాట్లాడు అని కేక పెట్టాడు. అది మైకేలాంజెలో యొక్క కళాఖండముగా పిలువబడుతున్నది. ఆ శిల్పిలో ఉన్న ఆ గంభీరమైనది ఏదో ఒకటి మోషే ఎలాగుంటాడో అని అతడు కలిగిన ఆ దర్శనం ఘనమైన తండ్రి అయిన దేవుని యొక్క పోలికలో కేవలము రూపము దాల్చుండెను. లోకానికి పునాది వేయబడక మునిపి కుమారుని గుర్చిన ఆయన గుండెల్లో ఆయన కలిగున్నాడు కుమారుని గుర్చి. ఎందుకనగా ఆయన ఒక తండ్రి అయి ఉండెను. అయితే అది ఇంకా ఆయన వాక్యం యొక్క జన్యువులో ఉండెను. మరియు ఆయన ఒక పురుషుని చేశాడు. స్వతంత్రుడైన నైతిక ప్రతినిధిగా అతన్ని ఉంచవలసి ఉండెను. అయితే ఆ మనుషుడు పడిపోయాడు. అయితే గంభీరమైన శిల్పి అయిన దేవుడు భూమి యొక్క దుమ్ములో నుండి నరుని తయారు చేసిన ఆయన దానిని అంతటితో వదిలివేయలేదు. తిరిగి నరుడు చేయుటకు ఆయన ప్రారంభం చేశాడు. ఆయన ఒక నోహును చేశాడు. అతను త్రాగిన వాడే మరణించాడు. ఆయన మాట నిలబెట్టుకుంటానికి విఫలుడైన మోషేను ఆయన చేశాడు. ఇబ్బంది కాలంలో పరుగులు తీసిన ప్రవక్తలను ఆయన చేశాడు. ఆయన కట్టుచూ మలుపులు త్రిప్పుతూనే ఉన్నాడు. ఎంతవరకనగా ఆయన ప్రతిబింబ చేయునది కుమారుడు ఏ విధముగా ఉండవలెను అని ఆయన హృదయంలో ఉండెను. ఆయన స్వభావం గల ఒక కళాఖండమునకై కట్టుచూ ఉండెను. ఒకావొక దినమున యోర్ధాను తీరాన ఆ యొక్క కళాఖండము నిర్మితమై రూపొందిన తరువాత ఆయన అక్కడ పావురుపు రెక్కలపైన దిగివచ్చి, ఇదిగో ఈయన అని చెప్పాడు. ఈ కళాఖండమేడలా ఆయన ఎంతో వీరావేశము కలవాడి ఉండెను. ఎంతవరకనగా కల్వరుడు ఆయన మొత్తు వరకు, తద్వారా ఆయన చనిపోయేను. మిగతా అసంపూర్ణమైన మనము, తద్వారా చిందించబడిన ఆ రక్త వలన పెళ్లి కుమార్తెయగు మనము అనేకమైన కళాఖండములు ఆయన కుమారుని ఎగుటి కొరకై ఆయన చేసెను. కళాఖండము పడిపోయేను. ఎందుకనగా దేవుని యొక్క వీరావేశము అటువంటి కళాఖండమును చూచుట మన అందరి కొరకు ఆయన ఆయన్ను మొత్తెను. అవునా, అక్కడే ఎవరైతే అసంపూర్ణుగా అట్టి వారిని పరిపూర్ణుగా చేటుకొరకై, ఎవరైతే అసంపూర్ణలో అలాంటి వారిని పరిపూర్ణుగా చేటుకొరకై ఆయన అక్కడ చనిపోయేను. కళాఖండము ఇక్కడ గమనించు. ఆయన చెప్పి ఉన్నాడు, పొంగని ఆహారమును 7 దినములు తినవలను అని. రొట్టె పొలికై ఉంటున్నది. యేసు చెప్పి ఉన్నాడు, మనుష్యుటి వల్ల మాత్రము కాదు గాని జీవించున్నది, అయితే ప్రతి మాట వలన. సంఘశాఖలు నీవు నమ్మునట్లుగా ఇక్కడొక మాట అక్కడొక మాట కాదు. అయితే దేవుని యొక్క మాట పరిపూర్ణమైనది. అక్షర రూపమునున్న దేవుడు అది విత్తనముగా పిలువబడుతుంది. ఆ వాక్యములున్న అక్షయమైన విశ్వాసము ఆ విత్తనాన్ని జీవులోనికి తెచ్చును. అదే ఖచ్చితంగా రాత్రిపూట ఆత్మ వివేచనలో నీవు చూచేది. ఈ మిగతావన్నీ కారణం దేవుడు చేసిన వాగ్దానమది. ఆయన నా ప్రక్క నిలబడి నాతో చెప్పాడు, ఇవన్నీ మోసగాళ్లు వస్తారు, అయితే గట్టిగా పట్టుకో. నేనది నమ్ముతున్నాను. ఎటువంటి స్వార్థపూరిత అభిప్రాయంతో కాదు, ఎవరిని బాధపరచవాలని కాదు, కాని దేవుని ఎందరి భయభక్తి కోసము. ఆయన నన్ను పిలిచిన పని ఏదో అది చేయటానికి. ఆ కారణము చేత ఇవి నేను చెప్పుచున్నాను. గతకాలంలో దేవుడు దాన్ని నిర్ధారణ చేసి అర్పణను సమర్పణను స్వీకరించాడు. అది సత్యమని రుజువు చేయడం ద్వారా చేశాడు. దానికేది సమస్య లేదు. ఇప్పుడు ఆ వాక్యమును గమనించుము. ఇప్పుడు మనము గమనిద్దాము, 7 దినములు అవి ప్రతి సంఘకాలము. మనలనందరినీ విమోచించుటకై పునరుద్ధానం పొందుకుని నిమిత్తమై ఆ యొక్క కళాఖండము చావలసి ఉండెను. తర్వాత పెంతికొస్తున్న క్రమములో ఉంచుటకై ఆయనకొక సంఘముండెను. అయితే ఆ సంఘము ఒక అర్పణ ద్వారా వెళ్లవలసి ఉండెను. రోమా ప్రపంచము దాన్ని చంపెను, దాని భూమిలో పెట్టెను. ఈ పుస్తకం యొక్క గ్రంథకర్తగా నేనిప్పుడు దాన్ని ఆలోచించలేకపోతున్నాను, ఆలోచన చేయలేకున్నాను. నన్నెంతో ఎగతాళి చేసి అన్నారు, అన్ని దయ్యాలు విలియం బ్రెన్హామ్ అని అన్నారు. చూశారా, అది దయ్యము తలంచుటకు ఆలోచన చేసినది. అతడి అన్నాడు, దర్శనాలు తదితరమైనవి చెప్పాడు, అవి దయ్యానికి సంబంధించినవి అని అన్నాడు. అతడు అన్నాడు, ఓ అదొక విధమైన కృత్రిమ నిద్రమును కలిగించేది, లేక అతీతమైన ఇంద్రియ జ్ఞాన గ్రహశక్తి వల్ల పనిచేయునది అని అన్నాడు. జ్ఞాన సంబంధమైన లోకం ఎల్లప్పుడూ దాన్ని లెక్క పెడుతుంది. అక్కడే వారు యేసును లెక్కలు పెట్టారు, ఎలాగో నీవు ఇవి చేస్తున్నావు, అది ఏది చేసినది. ఆయన చెప్పాడు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య అది దేవుని సంబంధమైనదా లేక మనిషిని సంబంధమైనదా? చూశారా, మేము చెప్పలేము, నేను కూడా మీతో చెప్పను అని అన్నాడు. అవునది నిజం. అలా సాగిపోయినది. అప్పటి నుండి ఎవరును ఆయన ఏమీ అడగలేదు. చూస్తున్నారా, అవి తెంపివేశాడు. దాని కూర్చి ఆయన ఏమీ చెప్పలేదు, వారితో సంబంధం లేదు. ఆయన చేతికి ఒక పని ఉన్నది, ఆయనది సమాప్తం చేశాడు. అలాంటిదే చేయటకు దేవుడు మనకు సహాయం చేయను కాక దయ్యపు ప్రశ్నలకు మనము జవాబివ్వని అవసరం లేదు. అవును, నీవు అయినట్లయితే ఫలానా ఫలానా చేయ్. ఆ సువార్తకు నీవు బాధ్యుడిపై ఉన్నావు, ఒక బోధకుడు బాధ్యుడై ఉన్నాడు అంతే. అది ఎలాగో వ్రాయబడింది కాదు, అది చెప్పినందుకు బాధ్యుడివై ఉంటావు. ఒక సేవకుడిగా నువ్వు ప్రవక్తవైనట్లయితే నీవు దేవునికి బాధ్యుడివై ఉన్నావు. వచ్చిన దర్శనాలు ఈ లేఖనాన్ని వెలిగించితే, అది ఏమైనది చూపించితే, ఆ బైబిల్ గ్రంథంలో నున్న ప్రతి వాక్యమునకు నీవు బాధ్యుడివై ఉంటున్నావు. ఎందుకనగా నీ వంటి ప్రజల ద్వారానే అదంతా వ్రాయబడినది. పురాతన ప్రజలు కదిలింపబడి ప్రవక్తల వలన పరిశుద్ధ గ్రంథం వ్రాయబడినది. చూస్తున్నారా, ఏ నిజమైన దేవుని ప్రవక్తను దానిలోని ఒక్క వాక్యమును తృణీకరించలేదు. అయితే ప్రతి ఒక్క వాక్యమును నమ్మి అదే బోధించారు. ఆ వాక్యం ఏ విధంగా వాగ్దానం చేయబడదు, ఆ వాక్యం ఏ విధంగా జరుగుటకు ఆ మార్గమునకు దేవుడు బద్ధుడై ఉన్నాడు. విత్తనము ఎదుగుతుంది. తిరిగి గమనించుము, త్వరగా ఈ ఆహారాన్ని భుజించు ఈ ఏడు దినము దినాలన్నీ కూడా ఏడు సంఘ కాలాలు గుండా అని మనం ఇక్కడ గమనిస్తున్నాము. అది చనిపోయినప్పుడు భూమిలోకి వెళ్లిపోతుంది. నాతో మాట్లాడి ఈ విమర్శకుడు అన్నాడు, మీరు ఆరాధించు దేవుడు చీకటి యుగములో లోపల కూర్చొని తల్లులను గర్భిణులను వారి చంకల్లో చిన్న బిడ్డలను ఎత్తుకున్న కొందరు విధేయులైన వారు ఆట స్థలములో విశ్రవేయబట్టకు వారిని సింహాలకు ముక్కలు చేయుటకు వారు అరపులు అరచుటను కూర్చొని గమనిస్తూ ఉన్నాడా? వారిని సిలువలకు వ్రిలాడదీయడం, వారిని కాల్చివేయడం, స్త్రీలను వస్త్ర విహీనులుగా చేయడం, యవన కనెలు వెనుకకు ఇలాగూ విసిరి వేయడం, వారిని పైకి సింహాలను వారిపైకి సింహాలను వదలవేయడం చూస్తూ కూర్చున్నాడా? మీరు ఆరాధించు దేవుడు. ఇంకా అన్నాడు, పరలోకంలో కూర్చున్న దేవుడు ఆయన సింహాలపై కూర్చుని సింహాసనంపై కూర్చుని క్రిందకి చూస్తూ అది చూచి ఆనందిస్తున్నాడా అంటున్నాడా? కనుక అది జ్ఞాన సంబంధమైన భావనము, అది దయ్యం వల్ల పుట్టినది. మనిషిడు ఆత్మ సంబంధమైన వాడైనట్లయితే గోధుమ గింజ చనిపోవలసి ఉన్నదని, రోమా ఆలయంలో పాతి పెట్టబడవలసి ఉన్నదని అతడు ఎరిగి ఉండును. అయితే జీవు యొక్క మొదటి చిన్న మొలక మార్టిన్ లూథర్ యొక్క సంస్కరణలో వచ్చినది. అదేదనగా నీతిమంతుడు పూజారి ఆశ్రవదించిన దీవించబడిన కోశల వలన నీతిమంతుడు జీవించడు, అయితే దేవుని వాక్యం వలన జీవించును. నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. అది రెండు చిన్న కొమ్మలను తెచ్చినది. గోధుమ గింజ ఎదుగుటకు ఆరంభమైనది. దాని వెంట జాన్వెస్లీ వచ్చాడు, దానికి కలుపు చేశాడు. అక్కడ చాలామంది ఉన్నారు, జింగ్లీ మరియు ఇతరులు కన్య వలన జన్మను నిరాకరించారు. అది అలాగే చచ్చిపోయినది. దాని వెంట మెథడిస్టు థొడిమా పుప్పొడి వచ్చినది. మిషనరీ దినము వారు శుద్ధీకరణ బోధించారు. థొడిమను కలుపు. ఆ తర్వాత పెంతికొస్తూ వచ్చారు. తొక్క ఏర్పరచుకున్న వారిని ఎంతో మోసం చేయుటకు. నిజంగా గోధుమ గింజవలే తెరచి చుచ్చితే గోధుమ లేనేలేదు. అయితే తొక్క గుండా జీవము ప్రసారమవుతుంది. గొప్ప కూటమి జరిగిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు గమనించారా? ఒక సంఘశాఖ, ఇది 20 సంవత్సరాలు. ఇలాంటి సంఘశాఖ లేదు. చనిపోవచ్చున్న ప్రేమైన దేవుని గొర్రెపిల్ల, ఎన్నడూ అది జరగకుండా కాక ఈ తరములో నేను వెళ్లిపోయినట్లయితే ఎవరైతే ఈ వర్తమానం నమ్ముతున్నారో అట్టివారు ఒక సంఘశాఖకై నిలబడకుందురుగాక. నీవు నీ ఘడియలోనే చనిపోతావు, అది జ్ఞప్తించుకో. నీ మధ్య సంఘశాఖలను నీవు మాట్లాడిన ఆ ఘడియలోనే నీ వెంతటి విధేయుడువైనా నాకు లెక్కలేదు. ఈ వాక్యమును నిర్ధారించుటకు పరిశుద్ధాత్మకు బదులుగా మనిషిని నీ నాయకుడిగా తీసుకున్నట్లయితే ఆ ఘడియలోనే నీవు చచ్చిపోయావు. నిజమైన విత్తనము అది చేయదు, ఎందుకనగా విత్తనము తర్వాత మిగిలినది ఇక ఏమీ లేదు. ఆరంభములో ఏదో అదే అది అవుతున్నది. గోధుమ గింజను తిరిగి తెచ్చుటకై భూమిలో పడిపోయినది పెళ్లి కుమార్తె. గమనించుము, 7 దినములు నీవు పొంగని రొట్టెను తినవలెను. పెళ్లి కుమార్తెకును అలాగే. మీరు ఆ పాతకాలపు కేకులు పెట్టేవారు. మెథడిస్టు తల్లి మొదలైన వారు ఆమె భాషలతో మాట్లాడకపోతే ఆమె అక్కడ ఉండబోదు అని మీరు ఆశ్చర్యపడతారు. అది అబద్ధం. ఈరోజు మీకున్నటువంటి పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ ఆమెకున్నది, అయితే వరములు తిరిగి పొందుకునలేదు. అయితే 7 దినములు పొంగని రొట్టెను తినవలను వాక్యమును వెనుక వారది సంఘశాఖ చేశారు. వారు చనిపోయారు. వారు కాడ, వారు కూర్చబడి కాల్చివేయబడతారు. అయితే జీవము నేరుగా ముందుకు సాగుతున్నది. ఏం జరిగినది? కాడలో ఉన్న జీవమంతా, తుడములో ఉన్న జీవమంతా, తొక్కలో ఉన్న జీవమంతా అన్ని గోధుమలో మిగిసిపోయినవి. లూథరును తెచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ, వెస్లీని తెచ్చినది, పెంతికోస్తులను తెచ్చినది పునరుద్ధానమందు పెళ్లి కుమార్తెలో ముగుస్తుంది. 7 దినములు పొంగని రొట్టెను తినవలేను. పెళ్లి కుమార్తెలో ఎటువంటి పులుస్తున్నది కనబడదు. ఏ మాట కలుపుట ఏమీ ఉండదు. జ్ఞాపకముచ్చుకో, ఒక్క మాట భూమి మీద ఉన్న ప్రతి మరణానికి కారణమైనది. అవు వలన మొదటి సంఘం వలన మొదటి ఆదాము యొక్క పెళ్లి కుమార్తె వలన ప్రతి చెడ్డ బిడ్డ పుట్టడానికి కారణమైనది. దేవుని వాక్యం అనుమానించి సంఘశాఖను లేక ఒక జ్ఞానయుక్తమైన దానిని లేక దాని యొక్క మినహాయింపు పాఠశాలను అంగీకరించాను. ఎందుకనగా అది తర్కము చేయబడిను. నిజం, దేవుడు మంచిదేవుడు. దేవుడు మంచిదేవుడు, అయితే ఆయన నీతిమంతుడైన దేవుడు. మనము ఆయన వాక్యమును కాపాడవలసి ఉన్నది. పాఠశాల ఆమె అది అంగీకరించినది. సెమినరీ అబ్బాయిలు, అక్కడే మీలో కొందరు ఉన్నారు. మీ జీవితంలో పిలుపు లేదంటానికి సందేహము లేదు. అయితే మీలో ఈ సిద్ధాంతము గుర్చబడుటకు ఒక బైబిల్ పాఠశాలకు మీరు పరిగెత్తారు. అక్కడ మీరు చనిపోవున్నది. వాక్యముతోనూ దేవునితోనూ నిలబడండి. వారు మిమ్మల్ని అంగీకరించరు. లేదా చివరికి వారి సమాజాన్ని కూడా మీరు సంబంధించి ఉండరు. వేదికపై మిమ్మల్ని వారు అనుమతించరు. కాబట్టి వారిని అది ఉంచుకునివ్వండి. మృతులను మృతులు పాతిపెట్టుకుని క్రీస్తు వాక్యమును మనము వెంబడిద్దాము. 7 దినములు ఎటువంటి పొంగినది ఏదీను పెండ్లి కుమార్తెలో అనగా సంఘములో కలవకూడదు. 7 దినములు ఇప్పుడు గమనించుడి, నీ ప్రాంతములన్నింటిలో 7 దినములు పొంగినది ఏదైనా కనబడకూడదు. ఇక్కడ అర్పణ ఒక పోలికయున్నది. అర్పణ యొక్క క్రీస్తులో నుండి పెళ్లి కుమార్తె వచ్చుచున్నది. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను జ్ఞాపకముచ్చుకో. ఏ విధముగా మనము సంఘ కాలంలో గుండా వెళితేమో, సంఘం యొక్క వర్తమానికుడు ఎప్పుడు కూడా ఆ మరి యొక్క సంఘ కాలము చనిపోవునప్పుడు వచ్చును. పెంతికోస్తు చనిపోవునప్పుడు పెళ్లి కుమార్తె ఎత్తబడును, పుట్టించెను. అవునా? లూథర్ చనిపోవచ్చుండగా వెస్లీని పుట్టించెను. అవునా? వెస్లీ చనిపోవచ్చుండగా పెంతికోస్తు పుట్టించెను. పెంతికోస్తు చనిపోవున్నప్పుడు ఇప్పుడు వర్తమానం పుట్టెను. ఇక్కడిక్కడే లేఖనములంతటిలో మాదిరే ఉన్నది. బైబిల్ గ్రంథంలోని ఏ ఒక్క లేఖనము ఒకదానితో ఒకటి ముడిపెట్టబడకుండా ఏ ఒక్కటి లేదు. అవును, ఇవన్నీ పోలికలే. నాకు ఏ విచ్చా లేదు. అయితే మరి ఒక మార్గం ద్వారా చూపించడానికి నాకు పరిశుద్ధాత్మ ఉన్నది. అది ప్రకృతి నుండి నాకు బోధించుచున్నది. అది వాక్యం ద్వారానే. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాగ్దానములను తెచ్చు వాక్యమై ఉన్నాడు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. చివరికి లూథర్, సత్యము అతను కలిగి ఉండి నీతి మొదటి విశ్వాసమూలముగా జీవించును అని సంఘమునకు బోధించాడు. మెథడిస్ట్ కాలంలో సంపూర్ణ సిద్ధాంతమై ఉండినను దానికి నీవు కట్టుబడి ఉండకూడదు. నీవేమి చేస్తావు? అగ్ని కాల్చవలను. దేనికది పోలిక? ఆ వాక్యముల నుండి వచ్చినటువంటి సంఘర్షక తొక్క కాడ పొట్టు తప్పకుండా అగ్నితో కాల్చివేయబడవలసి ఉన్నది. దాని గుండె వచ్చిన సంఘశాఖ భాగము నిలిచి ఉండకూడదు. చచ్చిపోవలసి ఉన్నది. మరి యొక్క కాలము ఉదయించు వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. కాల్చివేయవలెను. ఆయన ఇక్కడున్న పెళ్లి కుమార్తెతోనే, కేవలం పెళ్లి కుమార్తెతోనే, ప్రతి కాలములో గుండా వచ్చిన పెళ్లి కుమార్తెతోనే మాట్లాడుచున్నాడు. గమనించుడి, ఎంతటి మనోహరమో గొర్రెపిల్ల యొక్క రక్తము. ఇవి క్రీస్తు యొక్క శరీరము అర్పణ. తలుపు మీద గొర్రెపిల్ల యొక్క రక్తము. జ్ఞాపకముచ్చుకో, వధింపబడిన గొర్రెపిల్ల క్రీస్తుకు ఒక పోలికై ఉంటున్నది. లేదా మనం మరింత సమయం తీసుకోగలుగుతాము. అయితే కొద్ది నిమిషాలే ఇక్కడ ఉండటకు నేను నిలిపివేయవలసి ఉన్నది. తిరిగి రాత్రిగా ప్రారంభం చేయడానికి, ఎందుకంటే మనం ఎక్కువసేపు తీసుకున్నాము. నా యొద్ద 20 పుటల వివరణ ఉన్నది ఈ ఒక్క అంశం మీదనే. దీనిపై ఇప్పుడు గమనించండి, అలంకరణ రూపంలో గొర్రెపిల్ల క్రీస్తు అయ్యున్నాడు. లేక నేను దాన్ని సరిగా చెప్పన, పోలిక. క్రీస్తు గొర్రెపిల్ల అయి ఉండెను. ఆయన మగవాడై ఉండవలసి ఉన్నది. తల్లి యొక్క ప్రథమ రూపము లేక మెత్తనది ఎలాగ నీవు పిలవాలనుకుంటే అలాగే అది ఆమె యొక్క మొదటి సంతానమై ఉండాలి. ఏదైనా లోటు తనపై ఉన్నదేమోనని మొదట అది పరీక్షింపబడవలసి ఉన్నది. క్రీస్తు పరీక్షించబడ్డాడు. తల్లి యొక్క గొర్రెపిల్ల, తల్లి యొక్క మొదటిది కన్య మరియా. దేని ద్వారా పరీక్షించబడినది? వాక్యానికి. సాతానుడు వ్యతిరేకి. వాడు హవ్వను తాకినప్పుడు ఆమె పడిపోయినది. మోషేను తాకినది, అతడు పడిపోయాడు. అయితే అతడు క్రీస్తును వ్యతిరేకముగా ఎగిరి వచ్చినప్పుడు, క్రీస్తుకు వ్యతిరేకముగా ఎగిరి వచ్చినప్పుడు, ఆయనతో లేఖనము తప్పుడుగా నిర్వచించినప్పుడు ఆయన మోషే కాదని అతను ఎదిగాడు. చూశారా, ఆయన పరీక్షించబడ్డాడు. ఏమి జరిగినది? అతడు తిరిగి, నీవు దేవుడి కుమారుడైనట్లయితే అని అతను అడిగాడు. నీవు అద్భుతాలు చేసేవని వారు చెప్పారు, మెస్సయ్య అది చేయనని వారు చెప్పారు. అది అలాగైతే నీవు ఆకలితో ఉన్నావు, నీవు భుజించలేదు. ఈ రాళ్లను రొట్టెలుగా మార్చి భుజించు. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని జీవించినది అని వ్రాయబడి ఉన్నదని ఆయన చెప్పాడు. నీ యొక్క మత సంక్షేపము లేక సిద్ధాంతం మొదలైనవి. అయితే దేని వలన? ప్రతి ఒక్క మాట వలన, వాక్యంలోని ఒక భాగం వలన, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన. అది మనుషుడు జీవించేది. అవునా? గొర్రెపిల్ల పరీక్షించబడేది. ఆయన ఎక్కడైనా పడిపోయినేమో చూడు. పరిశైలు అడిగారు, ఓ రబ్బీ, నీవు యవ్వన ప్రవక్తవు, నీవు అద్భుతంగా ఉన్నావని అనుకుంటున్నాము, నువ్వు మంచివాడవు అన్నారు. ఎందుకు మీరు నన్ను మంచివాడని పిలుచుతున్నారు? ఒకరే ఒకరు మంచివాడు, అది దేవుడు. మీరది నమ్ముతున్నారా? ఓ అవును, దేవుడు మంచిది. అలాగైతే ఆయన నేనే. ఊహు, ఒకరే ఒకరు మంచివాడు అని నీవు చెప్పావు. మీరు నన్ను ఎందుకు మంచివాడని పిలుచుతున్నారు? నేను దేవుడని మీరు నమ్మనట్లయితే. ఊహు, కాబట్టి నన్నెందుకు మీరు మంచివాడిని పిలుస్తున్నారు? అలా చేయుటకు మీకేమి కలిగినది? అలాగ చెప్పుటకు ఏంటి మిమ్మల్ని ప్రేరేపణ చేస్తున్నది? మంచివారు ఒకరే ఒకరు ఉన్నాడని, ఆయన దేవుడని మీరు ఎరిగినప్పుడు ఏం మిమ్మల్ని ప్రేరేపించినది? మనిషి యొక్క రూపమును నీవు లెక్కపెట్టవని, వారి స్థానం యొక్క మాటను నువ్వు లెక్కించవని మేమెరుగుదుము. అది మాకు తెలుసు. ఆ వేషధారిని ఆయన ఎరుగును. అవును, ఆయన ఎక్కడ నిలబడి ఉన్నాడో చూచుటకు ఆయన పరీక్షించబడ్డాడు. ప్రతి దానిలో పరీక్షించబడ్డాడు. మన వలె పరీక్షించబడ్డాడు. అయితే ఆయనకు ఇచ్చుటలో ఏమీ లేదు, దేనిలో లేదు. లేదండి, అదే దేవుని కుమారుడు. గొర్రె పిల్ల పరీక్షించబడ్డది, 14 దినాలు ఉంచబడ్డది. అనగా అది 2 సబ్బాతులు లేక 2 కాలములు. ఒకటి యూదుల కొరకు వారు గొర్రె పిల్లను అర్పణగా అర్పించుట, ఒకటి అన్యజనులకు. అది నిజమైన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వస్తుందని నమ్ముడు ద్వారా అందరూ సంపూర్ణులవుతారు. అయితే ఆయన శోధించబడ్డాడు లేక 14 దినాలు పరీక్షించబడ్డాడు. ఆయన వాక్యమై ఉండెను. పాత నిబంధనలో నీవు పరీక్షించగలవు, అది క్రొత్తదాన్ని గద్దిస్తుందని లే చేస్తుందని నీవు పొరబడుతున్నావు. పాత నిబంధన కేవలము క్రొత్తదానికి సాక్ష్యము చెప్పుతున్న మాత్రమే కాని గద్దించట్లేదు. కొద్ది కాలం క్రితం ఒక మనిషి నాతో సవాలు విసురుతూ అతని సంగతి ఏంటి అన్నాడు. అతను చివరికి పాత నిబంధనల నుండి కూడా బోధిస్తున్నాడు అని అన్నాడు. క్రైస్తవ బోధ కూడా దాన్ని ఆలోచించేయి. అతనన్నాడు, పాత నిబంధన చచ్చిపోయింది, అయిపోయింది. ఓహో, కాదు కాదు, అది కేవలము పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రమే. గోడ మీద ఏమి వ్రాసినదో అది అది చూయిస్తున్నది. అవును, చూశారా? చూశారా? 14 దినములు అది పరీక్షించబడిను. అది క్రీస్తు. ఇప్పుడు గమనించు, ఆయన సాయంకాల వేళ చంపబడెను. గొర్రె పిల్ల తప్పక చంపబడవలను. క్రీస్తు సాయంకాల వేళ మధ్యాహ్నము చనిపోయేను. ఆ తర్వాత గమనించు, రక్తము ద్వార బంధములకు పోయవలసి ఉన్నది. రక్తము గొర్రె పిల్ల యొక్క ప్రాణము, దాని మాంసము నీవు తినవచ్చును, అయితే రక్తము ప్రాణము, దానిని పారబోయవలను. అవును, ఏ గృహములోనైతే అర్పణ అంగీకరించబడినో రక్తము దాని ద్వార బంధముల పైకమ్మికి పోయవలను. మహిమ కలుగును కాక. ప్రాణమనగా ఏంటి? నామము. ప్రతి ఒక్క నామమును ఆయన పెట్టెను. తలుపు యుద్ధకు వెళ్ళు. చూడు, నీవు గంట మోయించక ముందు ఏ పేరు తలుపు యుద్ధ ఉన్నదో చూస్తావు. అవును, ద్వారం యొక్క పైకమ్మికి రక్తము పోయబడుతుంది. లోపల ఎటువంటి అర్పణ ఉన్నదో దానికి ఒక పోలికగా ఉంటుంది. ఇప్పుడు మనము అక్కడనే ఆ రక్తము గుండా వచ్చు ఆరాధన స్థలమును తెలుసుకునబోతున్నాము. గమనించు, ద్వారం పైన రక్తము లోపల ఉన్న పేరేదో తెలుపుతున్నది. అవి లోపలి ఉన్నవి. మన యొక్క ఆరాధన స్థలము గొర్రె పిల్ల వాక్యము మనకు తెలుసు. ఇప్పుడు 4వ వచనం గమనించు, రొట్టెను విడిచిపెట్టకూడదు, కొంచెమైన మిగిలి ఉండకూడదు లేక ఒక కాలము నుండి మరొక కాలమునకు తీసుకొనకూడదు. వెనుకకు వెళ్లిపోయి ఇలాగ చెప్పడానికి ప్రయత్నము చేయుట, సరే మేము లూథర్ వారము, మేమిక్కడకు రావాలనుకుంటున్నాము. వెస్లీ కాలంలో జన్మించిన కొరకై లూథర్ కాలంలో నీవు చావలసి ఉన్నది. పెంతికోస్తు కాలంలో నీవు జన్మించిన కొరకై వెస్లీ కాలంలో నీవు చనిపోవలసి ఉన్నది. నీవు పెంతికోస్తు కాలంలో చనిపోవలసి ఉన్నది. మిగిలిన దాన్ని విడిచిపెట్టు, దాన్ని అగ్నితో కాల్చివేయి. ఎందుకనగా గోధుమల నుండి వచ్చిన దంటు లేక కాడ ఆ విధముగా కాలిపోతుంది. దంటు సంఘశాఖ, అది కాల్చివేయవలసి ఉన్నది. కాబట్టి క్రొత్త వర్తమానకు నీ యొక్క సంఘశాఖను తీసుకుని రావద్దు. ఇది ఇప్పుడు వాక్యము. అది దంటు లేక కాడ సంఘశాఖ చేయబడినది. దాన్ని అది మోసుకుని వచ్చినది. అవునది నిజం. అయితే అది ఇందులోనికి వచ్చినది. కాడ చచ్చిపోయినది. సంఘర్షక వాహనము. అయితే వాక్యం నేరుగా వెళ్లిపోయినది, వాక్యం నేరుగా వెళ్ళను. ఇప్పుడు 5-6 వచనాలు తీసుకుందాం, గమనించు. కూడదు, 5-6 వచనాలు తీసుకుందాము. నీ దేవుడిని యెహోవా నీకిచ్చుచున్న పరువులలో దేనియందైనను పస్కా పశువును వర్ధింపకూడదు. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, ఈ యొక్క ఏ పురుములలోనూ కూడదు. ఈ సంఘశాఖలు చూశారా, అనగా ఈ పురుములు, అది ఉండుటకు యెహోవా అంగీకరించాడు. అయితే నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోని అది పురము, ఒక స్థలము మరిన్ని కాదు. ఈ పురములు అయితే దేవుడు ఒక పురమును అనగా ఒక స్థలమును కలిగి ఉంటున్నాడు. నీవంటావు, ప్రతి ఉదయం నేను మెథడిస్ట్ పురములోకి వెళుతున్నాను, అది సంఘము. ప్రతి ఉదయం నేను కత్తోలిక పురములోకి వెళుతున్నాను. సరే, ప్రభు ఆయన ప్రజలు ఆ పురములోకి వెళ్ళటకు, బయటికి వచ్చటకు అనుమతిస్తున్నాడు. దేవునికి కత్తోలిక సంఘములో, మెథడిస్ట్ సంఘములో, ప్రెస్బిటేరియన్ సంఘములో, పెంతికోస్తులో, వారందరిలో దేవునికి ప్రజలు ఉన్నారు, నిజం. అయితే ఆ పురములో నీవు ప్రభువును ఆరాధన చేయకూడదు. అవును, అయితే ప్రభువుకు ఒక ప్రత్యేకమైన పురము ఉన్నది, మహిమ కలుగును కాక. ఆయన ఒక పురము కలిగి ఉన్నాడు. అయితే నీ దేవుడిని యెహోవా తన నామమును స్థాపించుటకై సాయంకాలమున పస్కా పశువును వర్ధించి, రిబ్కా ఎప్పుడు ఇస్సాకును కనుగొన్నది, ఎలియాజరు ఆమెను ఎప్పుడు పెళ్లి కుమార్తె అని పిలిచాడు, సాయంకాల సమయమున వెళ్తురుండును, మహిమకు మార్గము నీవు తప్పక కనుగొంటావు. ఆ నీళ్ల మార్గము ఈ దినపు వెలుతురై ఉన్నది. ప్రశస్తమైన యేసు నామములో పాతిపెట్టుము. యవనులారా, వృద్ధులారా, మీ పాపమన్నిటికీ మీ పాపములన్నిటికీ పశ్చాత్తాపములు కండి. పరిశుద్ధాత్మ నిజముగా లోపలికి వచ్చును. సాయంకాల వెలుతురులు వచ్చి ఉన్నవి. దేవుడు క్రీస్తు ఒకటై ఉండుట, అది నిజం. అది దానికి ప్రారంభము. పెళ్లి కుమార్తె వెలుతురులో ఆమె నిలబడి ఉన్నది. నా భావమేదో గ్రహించారా? నేను ఇక్కడ ముగించడం మంచిది, తిరిగి రాత్రికి ప్రారంభిద్దాము. ఎందుకంటే ఇది మీరు పోగొట్టుకుంటానికి నేను ఇష్టపడను. చూశారా? లేదు లేదు, ఇది భోజన సమయం. సరే సరే, నేనెంతో వివరణ ఇక్కడ వ్రాసుకున్నాను. ఈ రాత్రి సంగతి ఏంటి, అది బాగుంటుందా? కొంచెం ముందుకు కొనసాగించటకు మీరు ఇష్టపడతారా? సరే, అలాగైతే కొంచెం ముందుకు సాగుదాం, త్వరపడదాం. ఇలాగని ఇప్పుడు ఎందులోకి వెళ్ళాలి? ప్రభు అయిన దేవుడు మీకు ఇచ్చినటువంటి ఏ పురములోకి మీరు వెళ్ళకూడదు. అయితే ఆయన తన నామమును పెట్టినా ఆ పురములోకి వెళ్ళవలెను. ద్వారము కలిగి ఉన్న పురము యొక్క ఇంటిలోనికి కాదు, అదే ఆరాధన స్థలానికి ప్రవేశమున్న పురము, పరిశుద్ధ స్థలము. నీ యొక్క అర్పణతో ఏదైనా ఒక పురములోకి నీవు వెళ్ళకూడదు. అయితే దేవుడు ఆయన నామమును స్థాపించటకై ఆయన ఏర్పరచుకున్న పురములోనికి వెళ్ళవలను. చూస్తున్నారా, ఆయన అది చేశాడా? ఎక్కడున్నది ఆ పురము? పరిశుద్ధ యోహాను 10లో యేసు చెప్పియున్నాడు, నేనే పురమును, నేనే ద్వారమును, దేవుని యొక్క గృహమునకు నేనే ద్వారమును, గొర్రెలు పోవు ద్వారమును నేనే, మేకల మందకు కాదు గొర్రెల మందకు. చూశారా, గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఒక మనుష్యుడు ఈ ద్వారము గుండా ప్రవేశించవచ్చును, క్షేమముగా ఉండును. దానిపైన మనము ఎంతో సేపు గడపవచ్చును. అయితే సమయాన్ని కాపాటు కొరకై ఆ గొర్రెలు పోవు ద్వారము ఆయనే. ఇక్కడ ఇప్పుడు మనము గమనిద్దాము, పోలికలు, ఛాయలు ఇక్కడ నిజంగా తెడితలమవుతున్నవి. అది కొంచెం సేపు మిమ్మలను నిలుపు చేయబోతున్నది. సరే, గమనించుడి, ఇది సంపూర్ణ దృశ్యానికి తీసుకుని వస్తుంది. యేసుక్రీస్తు పాత నిబంధన అంతా, అన్ని పండుగలు, అన్ని ఆరాధనలు, ప్రతిదీ ఆయనకు పోలికై ఉంటున్నది. ఇక్కడ లేఖనం క్రింద నేను వ్రాసుకుని ఉన్నాను, అది వివరించడానికి వ్రాసుకుని ఉన్నాను, అది వివరించువని. అక్కడే అది ఎంతో సమయాన్ని తీసుకుంటుంది. అన్ని పండుగలను వివరించుట, చివరికి నైవేద్యము క్రీస్తుకు పోలికై ఉన్నది. అది ఒకటి మనం తీసుకుందాము. ఒకసారి ఒక పాఠశాల ఉన్నది, అది దైవ సేవకుల పాఠశాల అని పిలువబడుతుంది, లేక ప్రవక్తల పాఠశాల అని పిలువబడుతుంది. వారు తద్భీతి పొందిన వారు, విద్యావంతులైన ప్రవక్తలు, అక్కడే ఒక నిజమైన దేవుడు పిలిచిన ప్రవక్త కూడా ఉన్నాడు. అతడు వారిని దర్శించుటకు వెళ్లాడు. ఆ ముసలి ప్రవక్తకు వారు కొద్దిగా మర్యాద చూయించబోయారు. కాబట్టి వారిలో ఒకరు వెళ్లిపోయి అతడు బఠాని అని అనుకున్న పెద్ద కుప్పను తెచ్చాడు. అయితే అవి విషపు మొక్కలు, విషపు కూర మొక్కలు. దాంతో అతడు అందరికీ భోజనం పెట్టేటకు సిద్ధపడ్డాడు. ఓహో, ఎంతమంది వేదాంత పాఠశాల కొండ లోయలు మనకున్నవో. అవును, వారు దాన్ని వంట చేస్తున్నారు. అవును, వారికి మెథడిస్ట్ కొండ లోయలున్నవి, బాప్టిస్ట్ కొండ లోయలున్నారు, పెంతికోస్తు కొండ లోయలున్నారు. అయితే మీరు గమనించండి, అయితే వారు ఒక విధంగా చెట్ల కొమ్మలు నరికే వంటి వారు. వారు చెట్టు కొట్టిన తర్వాత పెరిగేవారు. అసలైన ద్రాక్షవల్లు పుట్టినవారు వారు కాదు. నిమ్మకాయలు, ద్రాక్షకాయలు మొదలైనవి పుట్టించువారు. నారింజ ఫలాలను కాదు, పుల్లగా ఉంటామని చెప్పుకునేవారు. మరలా గమనించు, ఇందులో ఏలియా వచ్చి వారి వైపు చూచినప్పుడు వారినందరినీ కూడా చంపునటువంటి విషపు మొక్కలు అది అని అతను చూచినప్పుడు, అయ్యో, కుండలో మరణం మాకుంది అని వారన్నారు. పిడికిడి పిండి తీసుకురండి అని అతను చెప్పాడు. దానిలోకి పిండిని చల్లి, ఇప్పుడు బాగుంది, మీకెంత కావాలో అంత తినుడి అని అన్నాడు. అది మరణమును జీవముగా మార్చినది. నైవేద్యము, క్రీస్తు ఆయన నైవేద్యమై ఉన్నాడు. నైవేద్యము ఒక విధమైన అంచంతటి వంటి దాని చేత నూర్చబడవలసి ఉన్నది. అది ఆహారములోని పిండిలోని ప్రతి ముక్క ఒకే విధంగా చేస్తుంది. ఆయన నిన్న, నేడు, యుగ యుగములు ఒకటి రీతిగా ఉన్నాడని చూపిస్తుంది. నీ యొక్క సంఘశాఖలో ఆయన పెట్టినది ఒకే వస్తువు, అది బ్రతుకుతుంది. వాక్యమే, క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ప్రతిదానికి పోలిక, మందిరమునకు, సముఖపు రొట్టెకు ప్రతిదానికి పోలిక. పాత్ర క్రింద ఉన్నటువంటి విరిగిన కోశరు, ఆయన విరుగుబడిన శరీరము. యూదులు అది వివరించలేరు, అయినప్పటికీ వారు అది చేస్తారు. అవునా, ఈ అన్ని విషయాలు ఆయనకు పోలిక. ఆ తరువాత ఆయనలో దృశ్యమవుతున్నది అన్ని సంఘశాఖలు మత సిద్ధాంతాలు వెనుకునే వదిలిపెట్టబడుతున్నవి. ఏలైనగా ఆయన స్వచ్ఛమైన మార్పు చెందని వాక్యమయ్యున్నాడు. అదే పులి అని రొట్టె. పరిశుద్ధ యోహాను ఒకటి, అవునది నిజం, ఆయనే పులి అనే రొట్టె. కాబట్టి నీవు ఇది కలిపినట్లయితే, అది కలిపినట్లయితే, కలిపిడు ద్వారా అది పులిసిపోతుంది. నీకు ముందుగానే ఇవ్వబడిన అసలైన దానికి చేసినట్లయితే, ఎడి చూడు, ఈరోజు జనాంగాన్ని చంపుతుంది. వారు సంకరజాతి వాటిని తీసుకుంటారు. నీవు దాన్ని సంకరజాతిగా చేసినట్లయితే నీవు దాన్ని చంపుతున్నావు. ఓ, అది ఎంతో అందంగా కనిపిస్తుంది. అవును, నిజం. సంకరము చేయబడిన జొన్న, జొన్న పేలాలు, జొన్నలో నుండి వచ్చినటువంటి మిగతా అన్ని ధాన్య జాతులు. సంకరజాతి జొన్న పెద్దది, లావుది, పొడవాటి కడలు, పెద్ద లావు వెన్నెలు, మిగతా వాటికంటే రెండంతలుగా మంచిగా కనిపించుట. అయితే అది మరణం. చివరికి విజ్ఞాన శాస్త్రం సహా అది కనుగొన్నది. చూస్తున్నారా, దాన్ని దాటవద్దు, అది నిన్ను చంపుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను నీకు చూపించని, గత దినము నా యొక్క ఆవరణములో పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నాను. ఇంటి ప్రక్కనే చిన్న మొక్కలు నాటుకుంటున్నటువంటి ఒక స్త్రీకి ఇక్కడ చిన్న కుండీలలో కొన్ని సంకరజాతి పూల మొక్కలున్నవి. మేము వారానికి 3 సార్లు 4 సార్లు వాటికి నీళ్లు పోయవలసి ఉన్నది, లేకపోతే అవి చచ్చిపోతవి. అక్కడే అసలైన మొక్క ఒకటి అక్కడ ఉన్నది. 6 నెలల నుండి దానికి వర్షం లేదు. వర్షం కుర్చినదా? 10 నిమిషాల్లో నీవు దుమ్ము ఊదేయగలవు. అయితే అక్కడే ఉన్నటువంటి ఆ చిన్నది నీళ్లు బాగా అయినటువంటి శంకరజాతి కంటే ఎంతో ఆరోగ్యంగా అందంగా ఉన్నది. దానికి నీవు నీళ్లు నిలుపు చేయి, అది చచ్చిపోతుంది. అయితే ఎక్కడి నుండి దానికి నీరు వస్తుంది? మరో విషయం, ఒక రోజుకో లేక 2 రోజులకో దాని నుండి పురుగులు దులుపుటకై జల్లు జల్లవలసి ఉంటున్నది. అవి నిలవు. పేను పురుగులు దాన్ని తినివేస్తవి. అది మెత్తగా బలహీనంగా ఉంటుంది. అయితే అసలైన జాతిని అక్కడ పరోపజీవులైన పురుగులు రావు. లేదు లేదు, అది దారి యొద్దకు పరకిపోతుంది, దిగిపోతుంది. అది అసలైనది. చూశారా సంకరజాతి ఏమి చేస్తుందో? అలాంటి సంగతే సంఘంలో జరుగుతుంది. సంఘశాఖను వారు వాక్యముతో మిశ్రితము చేయుటకు ప్రయత్నిస్తారు. సంఘశాఖ ఏం చెప్తున్నదో వాక్యము చెప్తుందని చెప్పుటకు ప్రయత్నించుట. నీవు అలాగ చేస్తే నువ్వు బూజు కొట్టవలసి ఉంటున్నది, వారిని బుద్ధగించవలసి ఉంటున్నది. ఆదివార బడికి రావటానికి వారికి బంగారు నక్షత్రాలు ఇవ్వాల్సి ఉంటున్నది. ప్రతిదీ కూడా చేయవలసి ఉంటుంది. అవునది నిజం. నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు దేవుని వాక్య మూలముగా పుట్టినవాడు, అతడు కరుకైన వాడు. అది నీవు. బంకపేలు లోక కార్యకలాపాలు అతనికి ఇబ్బందులు పెట్టలేవు. అతడు ఒక పక్షిరాజు, అతడు బహు త్వరితముగా ఎగిరిపోతాడు. చూస్తున్నారా, పరలోకములో ఎగురుతాడు. తుషారా, అది నిజం. ఏమి చేయల్ ఏమీ లేదు. ఇప్పుడు గమనించు, అది ఇక్కడ మనము అర్థం చేసుకోవలసి ఉంటున్నది. సంఘర్షక మూడు సిద్ధాంతాలు పులిసిన రొట్టెకు కలిపిన ఏదైనప్పటికీ పులియన రొట్టెతో అది కలయలేదు. బైబిల్ గ్రంథము ఇక్కడ పవిత్ర చిహ్నములో ముందుగా తెలియచేస్తుంది, ఆరాధనక వెలుటలోను ఎటువంటి పులిలేది నీతో ఉండకూడదు, దేవుడు దానిని స్వీకరిస్తాడు. నీవు చెప్తావు, నేను మెథడిస్టు వాడను అని, అక్కడే నీవు చనిపోయావు. నేను పెంతికోస్తు వాడను అని, నీవు చచ్చిపోయావు. నేను క్రీస్తు వాడను, అవునది నిజం. ఒకదానిపై నీవు నిలబడవలసినది, అవును, ఒకదానిపై నీవు నిలబడి ఉన్నావు. చర్చిల్ ఒకసారి రెండు వేళ్లు పైకెత్తి ఉన్నాడు, మేము విజయం పొందుకున్నాము అని అన్నాడు. ఇంగ్లాండ్ దానికి నిలబడుతుంది. చర్చిల్ ను వారు నమ్మారు. ఈ ఉదయం నీవు నమ్ము నమ్మకపోవు, ఒకదానికై నీవు నిలబడ్డావు. నీవు నిలబడవలసినది, నీవు జీవించవలసినది ఒకటే ఒకటి, అది క్రీస్తు వాక్యము, నిజం. సంఘ శాఖలకు పోలిక బైబిల్ గ్రంథములో వేరొకటి లేదు. బబులోను తప్ప, బబులోను నిమ్రోదు వల్ల స్థాపించబడినది. నిమ్రోదు భ్రష్టుడు, అతనికి చాలా మంది స్త్రీలు ఉన్నారు, అతని రాణులుగా ఉంటుండేవారు. అది ప్రవక్తి అయి ఉండెను. చివరికి వారు పురాతన కాల వాడైన బిలాము ఆ వర్గం నుండి వచ్చిన వాడని తలంచేవారు. వారి యొద్ద బ్రెయిల్లు మొదలగునవి ఉన్నవి, వారు ఆరాధించారు. మీకు తెలుసు, మీలో అనేకులైన పండితులు హిస్లోప్ యొక్క రెండు బబులోన్లు చదివింటారు, ఇంకా సంఘ చరిత్ర వారేమి చేసింది చదివింటారు. ఇది చేసిన స్త్రీలు వారికి ఉన్నారు. స్త్రీలు దేవతలుగా ప్రతి దానిగా, అది బలవంతపు మతమై ఉండెను. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉన్న ప్రతి పట్టణము ఆ గోపురమునద నిమ్రోదు ద్వారా ఆరాధన చేయుటకు బబులోనుకు రమ్మని బలవంతపు చేశారు. చూశారా, అవునది నిజం. అది చేయుటకు బలవంతం పెట్టారు, దాన్ని తర్కించరి. అక్కడే తారుమారు వచ్చినది. అదే ఈరోజు సంఘము చేస్తున్నది. నీవు ఆదివారం బడికి రానట్లయితే, నీవు అది ఇది చేయనట్లయితే, ఇది చేయుటకు నిన్ను అద్దెకు తీసుకోవలసి ఉన్నది. అది చేయి, ఇది చేయి, నీవు చిత్రమునకు ఆవల ఉన్నావు. అక్కడ ట్యూషన్ లో ఈ ఉదయం వింటున్నారా, నేనొకప్పుడు ఆశ్చర్యపడ్డాను. నేను ఎప్పుడు ప్రజలను బలవంతము చేస్తుంటాను, మందిరానికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్లావని కాదు అని చెప్తాను. ఒక విధంగా ప్రజలు బయటకు లాగడం నేను చూశాను. ఈ దారిని వెళ్ళుట ఏంటి విషయం అని నేను అనుకున్నాను. వారిలో కొంతమంది ఎదుకు నేను వెళ్లాను. మొదటి రోజు నీవు అక్కడున్నావు, మా సంఘంలో చేరు అని వారు నిన్ను సమీపిస్తారు. నీవు అది చేయకపోతే నీవు ఆహ్వానించబడవు. గమనిస్తున్నారా, గమనిస్తున్నారా, అది బలవంతమైన విషయం. అది నీ మీద బలవంత పెట్టడం, అది బబులోను. అయితే క్రీస్తులో నువ్వు ఏర్పాటు ద్వారా వస్తావు, బలవంతము ద్వారా కాదు. నీ హృదయం నిన్ను లోపలికి లాగుతుంది. ఆయన పేరును దేవుడు బబులోన్లో పెట్టలేదు. ఇప్పుడు ముగింపులో, బబులోన్లో ఆయన పేరును ఆయన పెట్టలేదు, అనగా సంఘములో ఆయన పేరును ఆయన పెట్టలేదు. ఓ, వారు ఆయన పేరును వాటిలో పెట్టుకున్నారు, అయితే ఆయన చేయలేదు. లేదు సహోదరు బ్రెనహాం, ఆగు ఆగు అని అంటావు. ఒక నిమిషం కూర్చో, కొంచెం సేపు ఉండమని నీవు నన్ను అడిగావు. సరే, ఇప్పుడు గమనించు, వారు ఆయన నామమును అక్కడ పెట్టారు, అయితే ఆయన కాదు. ఆయన చెప్పాడు, నేను నిన్ను కలిసికుని నీ అర్పణను అంగీకరించు స్థలమీదనగా నా నామమును స్థాపించుటకై నేనేర్పరచుకున్న స్థలములోనే నీవు ఈ పురము గుండా ఈ మార్గము గుండా రమ్ము. నా నామముచ్చుటకు నేను ఏర్పరచుకున్న ఈ ద్వారము గుండా రమ్ము. అక్కడికి నీవు రావలసి ఉన్నది. సరే, ఇది క్రీస్తు యొక్క సంఘము అని వారు పెడతారు. ఆ యొక్క ప్రకటనలో ఏ విధమైన తప్పిదమున్నట్లయితే, ఒక్క మాటను అది వదిలిపెట్టినట్లయితే వ్యతిరేకమైనది. ఆయన చెప్పినదంతా దానితో వారు అంగీకరించలేదు. నవ నాగరికత పరిశ్రయులు అయితే ఆయన నామమును ఆయన ఎక్కడ పెట్టినో మనము తప్పక ఎరుగవలసి ఉన్నది. ఎందుకనగా ఆయన సిద్ధపరిచిన మార్గము అందులో ఉన్నది. ఆమేన్. మహిమ. గమనించండి, ఆయన నామాన్ని ఎక్కడ పెట్టాడు? ఆయన కుమారుల్లో. ఓహో అని అంటావు. ఇప్పుడు ఒక నిమిషం ఆగు సహోదరు బ్రెనహాం అని చెప్తావు. అది కుమారుడై ఉండెను, తండ్రి కాదు అని చెప్తావు. ప్రతి దానిలో కూడా కుమారుడు ఎల్లప్పుడూ తండ్రి పేరును స్వీకరించును. నేను ఈ భూమి మీదకి బ్రెనహాం పేరుతో వచ్చాను. నా తండ్రి పేరు బ్రెనహాం. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. దానిమీద మీకు లేఖనము కావాలనా? పరిశుద్ధ యోహాను 5:43. అవును, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను చేర్చుకున్నారు. అలాగైతే తండ్రి తన స్వంత నామమైన యేసు నామమున కుమారునిపై పెట్టి ఉన్నాడు. యేసు నామమును కుమారునిపై పెట్టి ఉన్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన గృహమై ఉన్నాడు. ఆయనే దేవుడు తన నామమును పెట్టుటకు ఏర్పరచుకున్న స్థలమై ఉన్నాడు. దేవుడు ఎన్నడూ ఆయన నామమును నాలో పెట్టలేదు, సంఘములో అది పెట్టలేదు. ఆయన అది మెథడిస్టు, బాప్టిస్టు, కెథలికులో దాన్ని పెట్టలేదు. అయితే అభిషక్తుడైన ఇమ్మానుయేలు క్రీస్తులో దానిని ఆయన పెట్టాడు. నామము వాక్యములో ఉన్నది, ఎందుకనగా ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. అలాగైతే ఆయన ఏమయ్యున్నాడు? వాక్యం యొక్క అర్థం దేవుని యొక్క నామము యొక్క ప్రత్యక్షత అవుతున్నది. రక్తమాంసములు నీకు ఇది తెలియచేయలేదు, కానీ పరలోకమున్న నా తండ్రి నేను ఎవరైనది నీకు ఇది బయలుపరిచాడు. ఈ బండ మీద నా ఆరాధనా స్థలమును కట్టెదను. పాతాళలోక ద్వారములు దాన్ని కదిలించలేవు. అందులో ఆశ్చర్యక్తి లేదు. ఆమేన్. ఓ జీవగల దేవుని సంఘమా, ఏసుక్రీస్తు యొక్క స్థిర పునాది పైన నిలబడో నీవు పాట పాడగలుగుతావు. అయితే వాక్యమైన క్రీస్తు మీద నీవు లేనట్లయితే అలాగైతే నీవు ఒగులాడుతూ కదలాడుతూ ఉండు ఇసుక పైన ఉన్నావు. అయితే ఈ బండ మీద క్రీస్తు మీద, నా వాక్యం మీద. ఆయన లూతరు వర్తమానం కట్టాడు. వారు దాని సంస్థాపన చేశారు. అది ఎదుగుచుండెను, పాద పీఠము. ఆ తర్వాత ఆయన కాలు భాగమును, మెథడిస్టు మొదలగు వాటిని ఎదిగించెను. అక్కడే ఆయన సంఘమును కట్టినది ఆయన వాక్యం పైన. ఆయన అంతా పాదము కాదు, తొడ భాగము కాదు. ఆయనకి శరీరం ఉన్నది. ఇప్పుడు అది పైకప్పు భాగము. పిరమిడ్లో మీరు గమనించారా? అది పిరమిడ్ భక్తి. నేను బోధ చేయట్లేదు. వ్రాయబడిన మొట్టమొదటి బైబిల్ గ్రంథము ఆకాశములో వ్రాయబడిను. అది మీరు గమనించదురా? అది కన్యతో ఆనవమైనది. నక్షత్ర రాశుల్లో మొదటి రూపము, ఆకు రూపము సింహవగు పులి. ఆయన మొదటి కన్య వల్ల వచ్చను, తర్వాత ఆయన యూదా గోత్రపు సింహంగా వచ్చను. కొంచెం దానికి ముందుగా క్యాన్సర్ యుగము, దాటుతున్న చేప మరియు మిగతా కాలాలు. అది చదువుటకు మనము సమయముంటే మందిరములో మనమది తెలుసుకున్నాము. ఆ పునాదులు ఒక పిరమిడ్ అయి ఉండి రాజు యొక్క భవనములోకి వెళ్తుంది. ఏడవ గోడను నీవు తాకుటకు కొంచెం ముందుగా అక్కడ ఒక చిన్న పరిచయపు పలక ఉన్నది. అక్కడే వర్తమానికుడు రాజు యొద్దకు నిన్ను తెచ్చుటకు వచ్చునది. వర్తమానికుడైన బాప్తిస్మచి యోహాను రాజునకు పరిచయం చేశాను. అయితే శిఖరపు రాయి తృణీకరించబడిను. వారికి రాజ పట్టాభిషేకపు రాయి తెలియదు. అదేది నన్ను తెలియదు. అది ఎక్కడ ఉంటుందో వారికి తెలియదు. ఎందుకనగా అది తృణీకరించబడిన రాయి. అయితే అదే సమస్తాన్ని కప్పివేయు రాయి. సంపూర్తిగా ఏడు సంఘ కాలాలు గుండా వచ్చి పిరమిడగా చేయనది అదే. కృపను కలుపు, ఇది కలుపు, ఇది కలుపు. ఆఖరిది క్రీస్తు. నీ యొక్క ప్రేమకు ఇది కలుపు, నీ కృపకు కృపను కలుపు. ఒకదానికి కలుపు, ఒకదానికి కలుపు. క్రీస్తు ఎదుకు వచ్చే వరకు అది శిఖరపు రాయి. నేను మార్గమునయ్యున్నాను. ఒక కుమారుడు ఎప్పుడు కూడా తన తండ్రి నామమున వచ్చును. కుమారుడు తండ్రి నామమున వచ్చును. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అని. అలాగైతే తండ్రి యొక్క పేరేంటి? కుమారుని యొక్క పేరేంటి? ఆయన చెప్పాడు, ఇక కొంచెం కాలమునకు లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. కొంచెం కాలమైన తర్వాత మీరు నన్నెన్నడూ చూడరు. ఆయన పరిశుద్ధాత్మ రూపమున వచ్చను. అదే యేసు వచ్చను. ఆ కారణము చేతని వారు ఓ యేసు అని ఆరాధన చేసిరి. అవునా, అవునా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. అది ప్రభుని యేసు క్రీస్తు. అంటే నేను నా తండ్రి నామమున వచ్చిన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, ఆయన ఇంకా ఇక్కడ కలిపి మళ్ళకు హెచ్చరిక చేశాడు. మరొకరు వచ్చును, ఒక సంఘశాక, ఒక మూఢ విశ్వాసము. వారు వారి నామమున వచ్చెదరు, మీరు వారిని చేర్చుకుంటారు. మీరు ఇక్కడ మీరు నన్ను చేర్చుకున్నారు. వాక్యమే మీ ఎదుట రుజువు చేయబడి ప్రత్యక్షపరచబడినది. అప్పుడు ఆయన ఇలాగుండెను, ఈ రోజు ఆయన అలాగున్నాడు. ఈ దేశమన్నంతటి ఉన్నవారు దీని మీరు పోగొట్టుకోవద్దు. ఇంకొకరు వస్తారు, ఒక సంఘం వస్తారు. మీరది నమ్ముచున్నారా? ఎందుకంటే మీరు ఇలాగైనా చేస్తుంటారు. దాని నేను రుజువు చేయను. ఏ కాలంలో కాని ఎప్పుడైనా కాని ఇవ్వబడిన వర్తమానములో కాకుండా ఏ సంఘములోనైనా ఏదైనా కూడా ఆయన బయలుపరచలేదు. లూతరు యొక్క నీతివత్వము, వెస్లీ శుద్ధీకరణ, పెంతికొస్తు వరములు తిరిగి పొందుకునుట, దానిలో నుండి వారు సంఘశాఖను తయారు చేసిన తర్వాత అక్కడే అది చచ్చిపోయినది. లేఖనాలు పరిశోధించు. అయితే ఆయన చెప్పి ఉన్నాడు, నా నామము పెట్టుటకు నేను ఏర్పరచుకున్న స్థలము అని. ఆ పేరు, ఆ నామము యేసు అను పేరు. యేసు వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యోహాను 1 అవును తెలుసమా, అది ఆరాధనా స్థలము. క్రీస్తు యొక్క వాక్యములో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ప్రవక్త చెప్పాడు ఇమ్మానుయేలు అను పేరు పెట్టబడును అని. అది మత్తయి 1:21. అది మీరు రాసుకోవాలంటే యేసు యెహోవా రక్షకుడు. 5వ వచనం చూపిస్తున్నది ఆయన ద్వారమై ఉన్నాడని. ఇప్పుడు అనేకములైన దృశ్యమైన రుజువులు. ఈ పురము పేరు ఆరాధన చేయుటకు మనుషుడు దేవుని కలుసుకుని ఒకే ఒక స్థలమని స్థలం రుజువు చేయుచున్నది. అది క్రీస్తులు అతనున్నప్పుడు అని రుజువు చేయబడి ఉన్నది. ఇప్పుడు ప్రశ్న ఏదంటే ఆయనలోకి మనం ఎలాగ వెళ్తాము అనేది. ఇప్పుడు ఇది కొద్దిగా గిచ్చినట్లు ఉండవచ్చును, అయితే తెలుసా ఔషధం తీసుకున్నట్లుగా ఉంటున్నది. అది చేయకపోతే నీవు జబ్బుతో ఉంటావు, అది నీకు ఉపకారము ఏదీ చేయదు. అవును, లూథర్ వారు లోపలకు ఒక మార్గము గుండా రావాలనుకుంటారు. లూథర్ సంఘములో చేరుట వలన మెథడిస్ట్ వారు లోపలకు కేకల పెట్టుట ద్వారా రావాలనుకుంటారు. పెంతికోస్తు వారు భాషలు మాట్లాడటం ద్వారా లోపలకు రావాలనుకుంటారు. అదేమీ కాదు, కాదు, అవి వరములు మొదలగునవి. అయితే 1వ కొరింథీ 12 చెప్తుంది ఒక్క ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ ద్వారా వాక్యమునకు ప్రాణము అనుగ్రహించినది. అది విత్తనము. ఆ కాలానికి ఆ విత్తనమును ప్రత్యక్షపరచబడుచున్నది. అవును, ఇక్కడ మెథడిస్టు కాలపు విత్తనము పెట్టబడి ఉన్నది. ఆ విత్తనము జీవులోనికి వచ్చినట్లుగా చేసి శుద్ధీకరణ ద్వారా సంఘానికి పవిత్రపరచున్నట్లుగా పరిశుద్ధాత్మ చేస్తున్నది. లూథరు దాన్ని బోధించలేదు, ఎందుకంటే అది అతనికి తెలియదు. పెంతికోస్తు వారు వరములు తిరిగి పొందుకోవటానికి భాషలతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తారు. అది అదే అదే అని ఒక్కొక్కరు చెప్తారు. చూశారా? అయితే మనమందరం ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమి. ఆ శరీరము ఒక కుటుంబము. అది దేవుని యొక్క కుటుంబము. అది దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇల్లు యేసుక్రీస్తు నామము. ప్రభువు నామము బలమైన దుర్గము. నీతిమంతులందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. పేరు బిరుదు ద్వారా నీవేలా లోపలికి రాగలుగుతావు? రెవరెండ్, డాక్టరు, దైవసేవకుడు, వరుసలో చెల్లించుము అని చెప్పబడు ద్వారా నీ డబ్బు పత్రము చెల్లించబడుతుంది. చూశారా? అవునా, నీవు రెవరెండువు, డాక్టరు, దైవసేవకుడు కావచ్చును. అయితే ప్రభు యొక్క నామము యేసుక్రీస్తు. అవును, నా ఆరాధన ఇంటి యొక్క తలుపు మీద నా నామం పెట్టుటకు నేను ఎన్నుకున్నాను. రక్తము క్రింద అక్కడ నా కుటుంబము కూడుకుంటానికి, అనగా ఐగుప్తుల వలె బయట ఏది ఉన్నను మరణమే. అక్కడ ఎటువంటి పులిసిన రొట్టె లేదు. అక్కడ అందులో ఎటువంటి మిశ్రితమైన సంఘశాఖ లేదు. నా ఇల్లు, నా బిడ్డలు, నా జన్యువుల వలన జన్మెత్తిన వారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును కాక వారిలో జన్యువులున్నవి. నా వాక్యమును వారిలో నేను పెట్టి ఉన్నాను. వారి హృదయమును పలకపైన నేను వ్రాసి ఉన్నాను. అది నా కుటుంబము. యేసుక్రీస్తు శరీరమును కుటుంబము. కుటుంబము ఏ తలుపు గుండానే వచ్చినది. మెథడిస్టు వల్లనే కాదు, బాప్టిస్టు లేక పెంతికోస్తు వల్లనే కాదు. అయితే నా పేరు పెట్టబడిన తలుపులో గుండా నీ వచ్చినది. అది మెథడిస్టు కాదు. దేవుని యొక్క నామము మెథడిస్టు కాదు. దేవుని యొక్క నామము పెంతికోస్తు కాదు. దేవుని యొక్క నామము బాప్టిస్టు కాదు. దేవుని యొక్క నామము కెథోలిక్ కాదు. అలాగైతే తలుపు బయట నిలబడుట. చూశారా? అవునా, అవునా. అయితే నా నామం పెట్టుకు నేను ఏర్పరచుకున్న స్థలములోనే యేసుక్రీస్తు తప్ప దేవుడు ఆయన నామం ఎక్కడ పెట్టునో బైబిల్ గ్రంథంలో మరి ఒక స్థలములు లేదు. ఎలాగనగా దేవుని యొక్క నామమును స్వీకరించిన దేవుని యొక్క కుమారుడు ఆయన. మరియు దేవుని యొక్క మానవ నామము అది ఆకాశంగనీయబడిన మీరు రక్షించబడటానికి మరొక నామము లేదు. మెథడిస్టు, బాప్టిస్టు, ప్రెస్బిటేరియన్ ప్రశ్న జవాబులు లేక నీవు ఏమి చేయాలనుకున్నప్పటికీ నాకు లెక్కలేదు. యేసుక్రీస్తు నామము ద్వారానే ప్రతి మోకాలు వంగవలను, ప్రతి ఒక్క నాలుక ఆయన ప్రభువై ఉన్నాడని అది ఒప్పుకునవలను. అక్కడే నీవు లోపలకు ఎలాగూ రావలసి ఉంటున్నది. నీవు నీటిలో బాప్తిసం పొంది తర్వాత వాక్యాన్ని తృణీకరించితే నీవు దుర్భేజుడవు, నీ యొక్క జన్మ సరైనది కాదు. అప్పుడు ఆయన నీవు నమ్మవని ఒప్పుకున్నావు, మరి నీవు ఆయన తృణీకరించావు. నా కుటుంబాన్ని నేను ఎలాగో తృణీకరించగలుగుతాను? చార్లెస్ బెనహామ్ నా తండ్రి ఉండగా నేను ఎలాగదే తృణీకరించగలను? తలువ మీద రక్త పరీక్ష చూయించుచున్నది. నా యొక్క క్రియ నా జీవితంలోని దేవుని వాక్య నిరూపణ. నేను దేవుని బిడ్డగా లేక కాదా అని చూయించుచున్నది. దేవుని యొక్క ఒకే ఒక స్థలము అది చూడుడి. నీ అర్పణను దేవుడు స్వీకరించే ఒకే ఒక స్థలము క్రీస్తులోని. నీవు ఎంత విధేయుడుగా ఉన్నా నాకు లెక్కలేదు. నీవు చెప్తావు, సరే నేను నమ్మాను, నేను కూడా లోపలికి వస్తాను. జ్ఞాపకముచ్చుకో, బైబిల్ గ్రంథము చెప్తుంది యేసుక్రీస్తు దేవుడు కుమారుడని ఎవరు నమ్మదురో వారు రక్షించబడదురు అని. అది అలాగని చెప్పినట్లయితే జ్ఞాపకముచ్చుకో, అది ఇంకా ఇలాగూ వ్రాయబడినది, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరును యేసు క్రీస్తు అని పిలవరు అని వ్రాయబడి ఉన్నది. అవునా? అతడు అలాగూ చేస్తాడు అని నీవు అనవచ్చును. అయితే వాక్యమునకు తనకై తానే జీవమిచ్చు పరిశుద్ధాత్మ వలన తప్ప నీవు దేవుని కుమారుడవై ఉన్నావని ప్రత్యక్షత వలన రుజువు చేయబడుతుంది. అది లేఖనమై ఉన్నది. నా నామ పెట్టుటకు నేను ఏర్పరచుకున్న స్థలము, మరి ఒక పురములో నీవు ఆరాధన చేయకూడదు. అయితే నా నామము అయితే నామము పెట్టు స్థలములోనే, అప్పుడు నేను నిన్ను అంగీకరించదను, నీవు నా కుటుంబములో ఉంటావు. దేవుని యొక్క కుటుంబము విధేయత చూపుతుంది. కుటుంబంలోని తండ్రి ఆజ్ఞకు లోబడుతుంది. ఆయనే సమాధానకర్తకు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఆయన పరిపాలనకు రాజ్యమునకు అంతముండదు. ఆయన భుజం మీద రాజ్యభారముండను. ఆయనే పరిపాలకుడై ఉన్నాడు. రాజు ఇమ్మానుయేలు, ఆదియు అంతము, సమాధానకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడకు తండ్రి. క్రమముగా ఆయన యొక్క ప్రతి బిడ్డ ప్రతి మాటకు విధేయులవుతారు. కారణం వారు ఆయనలో భాగమయ్యున్నారు కనుక. బెనహాములు నివసించినట్లుగా మేము ఇంట్లో జీవిస్తాము. జోన్సస్ జీవించినట్లుగా జోన్సస్ మీ ఇంట్లో జీవిస్తారు. దేవుని యొక్క గృహములో దేవుని యొక్క వాక్యం వలన మనము జీవిస్తాము. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము. ఇక ఏదైనా మోసము అతని మాట ఆలకించు. అవునా? పులిని రొట్టెను మీరు తినవలెను. ప్రతి ఒక్క సంఘకాలములో నేను దాన్ని మీకు ఇచ్చినట్లుగానే తినవలెను. అయితే వెనుకకు మరలిపోయి దీన్ని కలుపుటకు ప్రయత్నము చేయవద్దు, ఎందుకనగా అది మొద్దులోకి వచ్చినది. అర్పణలో నుండి విడిచిపెట్టబడిన ఎముకలను మిగతా వాటిని మీరు తీసుకుని కాల్చివేయవలెను. గతించిపోయినవి, సంఘకాలం చనిపోయినది, ముందుకు వెళ్లిపోయినది. ఇప్పుడు మనం మరొక దానిలో ఉన్నాము. ఆమేన్. నా నామ పెట్టుటకు నేను ఏర్పాటు చేసుకున్న స్థలము. ఓ, మొదటి కొరింథీ 12 గమనించు. ఎఫెసు 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు, తరువాత ఉద్యోగం కూట వరక, విమోచన దినం వరకు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు మీరు గమనించండి, దాన్ని మనము మన యొక్క లేఖన పాఠానికి అనుబంధం చేద్దాము. తర్వాత మనం వెళ్ళటం మంచిది. నేను ప్రజలను అలసిపోయేట్లుగా చేస్తున్నానేమో అని అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రజలు లేచి ఇంటికి వెళ్తున్నారు. అవునా? వారు ఆహారం చేసుకున్నారు. ఒకరు వెళ్లాలనుకుంటే దినమంతా ఇక్కడికి వచ్చి ఆలకించాలని వారు అనుకుని ఉండరు. అవును. అయితే గమనించు, బెన్, నేను నీతి పని చేయవలసి ఉన్నది. ధన్యతలు సహోర బెన్, ధన్యవాదములు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోర బెన్. ఆ యుద్ధంలో ఎంతగా ఆ బాలుడు బాధపడి ఉండను మీరు ఎరిగినట్లయితే, ముక్కలు ముక్కలుగా కాల్చివేయబడ్డాడు, ఉదివేయబడ్డాడు. ప్రతిదీ చేశారు, అన్ని పొంది ఉండిన జీవితం అతనికుండెను. అయితే దేవుడు అతన్ని దీవించను, అతని నమ్మకస్తుయి ఉండెను. అతని భార్య అతన్ని వదిలిపెట్టినది, వెళ్లిపోయి మరలా పెళ్లి చేసుకున్నది, అతని బిడ్డలను తీసుకువెళ్ళినది. అయ్యో, అది తలంచులేము కూడా. ఎలాగైతేనేం బెన్, దేవుడు నిన్ను దీవించును కాక. అతని నరాల నిండుగా తుపాకీ గుండ్లు ఒత్తుతుండగా అతనిక్కడ పడి ఉన్నాడు. బెన్ యొక్క గతమును మీరు ఎరగవలసి ఉంటుంది. అవును, దేవుడు ఆ కుర్రవాణ్ణి దీవించును కాక. అవును, మీ యొక్క విమోచన దిన వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. గమనించుడి, ఇప్పుడు మిమ్మల్ని కొంచెం నొప్పించవచ్చును. అయితే గమనించండి, నాతో తగాద పెట్టుకోవద్దు, జ్ఞాపకముచ్చుకోండి. ఇస్రాయిల్ ఒక్కసారి ఆ తలుపు వైపు చూచినప్పుడు తలుపు పైన ఆ రక్తము, నామము, రక్తము, జీవము, ఆ రక్తము గుండా లోపల ప్రవేశించగా వారు ఐగుప్తు నుండి బయటకు వెళ్లే వరకు తిరిగి ఇంట్లో నుండి బయటకు వెళ్లలేదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, తద్వారా మీరు లోపలకు వెళ్ళతిరి మరియు మీ యొక్క విమోచన దినం వరకు ఇక మీరు బయటకు వెళ్లరు. అవును, మీకు తెలుసా, బైబిల్ ఎల్లప్పుడు కూడా సత్యమే ఉంటున్నది. వాక్యములను ఆయన అందులో పెట్టి ఉన్నాడు. అవి ఎక్కడికి వెళ్ళను అక్కడికి నీవు పెట్టవలసి ఉన్నది. అవి తెలియపరచబడతా విమోచన సంపూర్ణ చిత్తము ఎవటికై నీవు అది బయట పెట్టవలసి ఉన్నది. చూశారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, మీ విమోచన దినం వరకు మీరు ముద్రింపబడి ఉన్నారు. మీ యొక్క విమోచన దినం వరకు మీరెక్కడ ముద్ర వేయబడి ఉన్నారు, మీరు రక్తం కింద ఉన్నారు, మీరిక ఎప్పటికీ బయటికి వెళ్లరు. అలాగైనట్లయితే మీరు ఎవరై ఉన్నారు? దేవుని యొక్క కుటుంబంలో దేవుని యొక్క కుమారులయ్యుండి పరిశుద్ధాత్మ వలన లోపల ముద్రించబడి ఉన్నావు. నీవు అలా ఉన్నట్లయితే దయ్యముని యొద్దకు రాలేదు. ఎలాగనగా, నీవు చనిపోయావు, నీ యొక్క పాత భర్త చనిపోయాడు, నీవు పాతిపెట్టబడ్డావు. క్రీస్తు ద్వారా దేవునిలో నీ యొక్క జీవితము దాచబడి పరిశుద్ధాత్మ వలన ముద్రించబడ్డావు. అతను ఎలాగో నిన్ను ముట్టగలుగుతాడు? నీవు ఎలాగో బయటకు వెళ్లిపోగలుగుతావు? నీవు అక్కడే ఉన్నావు. మహిమ కలుగును కాక ఇప్పుడు నేనది అలాగే విడిచిపెడతాను. నేను దీన్ని గుర్చి మాట్లాడుతున్నాను, ఎరుగుటకు అది సరిపోతుంది. తరువాత నూతన సృష్టి సంఘ శాఖకు కాదది, కాని వాక్యానికి. వాక్యం యొక్క సృష్టివి నీవై ఉన్నావు. ఎందుకనగా జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుని యొక్క కుమారుడివై కుమార్తెవై ముందు నిర్ణయించబడుటకై పునాది రాయి వేయబడి ఉన్నది. వచుచున్న వాక్యము ప్రత్యక్షమటుకై ప్రతి కాలములో దీనిపైన రాయిపైన రాయి పెట్టబడుతుంది. ఖచ్చితంగా దాని యొక్క సర్వమైన శిఖరపు రాయిన యేసు ఆయన యొక్క కాలంలో చేసినట్లుగానే ఉండెను. యేసులో మోషే ఉండెను, యేసులో దావీదు ఉండెను, యేసులో ప్రవక్తలు ఉండిరి. అది నిజమేనా? యోసేపును చూడండి, ఖచ్చితంగా 30 వెండి నాణములకే అమ్మబడెను, త్రోయబడెను, చనిపోయాడనుకున్నారు. బయటకు తీయబడి వెళ్లిపోయి ఫరో యొక్క కుడి పార్శ్వమునకు వచ్చెను. చూడు, యోసేపు యేసులో ఉండెను. ఆయన వచ్చినప్పుడు రాజుల యొక్క ప్రవక్తల యొక్క పరిపూర్ణత ఆయనే. హల్లెలూయా! దైవత్వము శరీరరీతిగా ఆయనలో వసించెను. ఒక కళాఖండమును, ఒక పెళ్లి కుమార్తెను విమోచించుటకు ఆయన వచ్చాడు. అద్భుత కార్యములు జరుగు దినములు గతించిపోయినవి అని అతడన్నప్పుడు, నీవు మాట్లాడుచున్న ఇవన్నీ అలాంటివేమి అని అనప్పుడు, సతనా నా వెనుకకు పొమ్ము. చూశారా, చూశారా, ఒక కళాఖండము నిలబడి కాపలా కాయచున్నాడు. ఒకప్పటికి తలరాయి తిరిగి వచ్చును, దాని అంతటి యొక్క శిరస్సు ఆయనే. పురుషుడు స్త్రీని స్వీకరించినట్లుగా ఆమె పురుషుని భాగము, పెళ్లి కుమార్తె ఆయన వల్ల స్వీకరించబడును. పురుషుని యొక్క జన్యువులు స్త్రీ ఉంటున్నది, అదే స్త్రీని చేసినది. ఆ విధముగానే దేవుని యొక్క వాక్యము సంఘములో ఉంటున్నది, అదే పెళ్లి కుమార్తెయగు సంఘమును చేసినది. సంఘ శాఖను కాదు, అది దయ్యపు సంబంధమైనది. వారిలో ప్రతి ఒక్కరూ అలాగే అక్కడున్న ప్రజలు నేను పిలుచుట్లేదు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించుచున్నారని యేసు చెప్పినట్లుగా వారు మోసపరచబడిన దీనులైన ప్రజలు. వారిని ఆయన బయటకు పిలవలేడు. వారన్నారు, ఏంటి, వ్యభిచారం వలన నీవు జన్మించావు, ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు? ఏ పాఠశాల, ఏ వేదాంత పాఠశాల నిన్ను గుర్తించినది? మీరు మోషేను ఎరిగి ఉన్నట్టయితే నన్ను మీరు ఎరిగి ఉందురు అని ఆయన చెప్పాడు. కారణం, మోషే ఆయన కూర్చి తన యొక్క 4 పుస్తకాల్లో వ్రాశాడు, ప్రభు అయిన మీ దేవుడు వాక్యమును ఇచ్చు నా వంటి ప్రవక్తను పుట్టించును. ఆ ప్రవక్త మాట ఎవరు వినరో ప్రజల నుండి వారు కొట్టివేయబడదరు. దానికున్నదంతా అదే. ఆయన ఏమయ్యున్నాడు? వాక్యము. మరి అదేమయ్యున్నది? దానికి పులిసినదేదియు కలపకూడదు. ఏ మతబోధను, ఏ సంఘ శాఖను కలపవద్దు, అది కలుషితమైపోతుంది, నీ అర్పణ అయిపోతుంది. త్వరగా ఇప్పుడు మనం తొందరపడదాము, తద్వారా మీరు భుజించులాగన. గమనించు, ఆ తర్వాత దేవుని యొక్క గృహములో నీవు దేవుని యొక్క కుమారుడివై ఉన్నావు. దేవుని యొక్క వ్యవస్థలో నీవు భాగస్థుడివై ఉన్నావు, భాగమై ఉన్నావు. రోమా 8:1, ఏ శుక్రీస్తున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎందుకనగా లోకమునకు వారు చనిపోయినారు, ఆయనలో జీవముతో ఉన్నారు. ఈ ప్రస్తుత దినములో జీవించు, దేవుడు వారికి వినియోగించు వాక్యములు చేయచు. అందుకై ముందుగా నిర్ణయించబడిన వారై ఈ పెళ్లి కుమార్తె పుస్తకంలో వారి పేర్లు పెట్టబడి ఉన్నవి. ఆ విత్తనంపైకి హృదయములోనికి నీళ్లు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెలోకి అది లేపుతుంది. ఓ, ఎంతటి భాగ్యము! అది ఖచ్చితంగా సంపూర్ణము. ప్రత్యేక కాలంలో కూడా అది ఆ విధముగా ఉన్నది. లూథర్ వారు నీతిమత్వంలో అది పాదము, ఆ విధముగా అది పైకి లేచినది. వెస్లీ శుద్ధీకరణలో పెంతికోస్తు చేతుల ద్వారా కార్యకలాపాలు తదితరమైనవి కాల్వనిస్టులుగా కావలసి వచ్చెను, లేక ఆర్మీనిడిగా సువార్త శాస్త్ర సిద్ధాంతముగా కావలసి వచ్చెను. అయితే ఇప్పుడు మనము శిరస్సు ఎగు తలరాయి యొద్దకు వచ్చితేమి, కృప 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 కలుగును కాక, కృప కలుగును కాక తలరాయి కేకలు పెడుతుంది. మరణములోండి సిద్ధాంతములోండి దాటి వచ్చి జీవంగల దేవుని యొక్క జీవంగల వాక్యములోనికి వచ్చి ఆయన యొక్క యుగములకు లేక కాలానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒకే ఒక ప్రణాళిక ఉండెను. వాక్య కాలములు ఆత్మ ద్వారా జీవింపు చేయు ఆయన కుమారులు. ఒక దానిని జీవింపచేయుటకు దాన్ని ముట్టించిన చిన్న రవ వలె ఉంటున్నది. మరియు ఇప్పుడు పరలోక స్థలంలో కూర్చుని పెట్టబెడితే అది ప్రస్తుత కాలం. ఎప్పుడో సజీవులమై వాక్యమందలి ప్రతి వాగ్దానానికి అన్వయించబడిన వారమైతిమి. అలాగినట్లయితే అది ఏమి చేసినది? నీవు దేవుని యొక్క జన్నువేయుండి వాక్యం యొక్క భాగమయుండి మిగతా వారు దేవుని యొక్క భాగమయున్నారు, కలసి కూర్చుని ఉన్నారు, క్రీస్తు యొక్క సంపూర్ణ శరీరమును ప్రత్యక్షపరచుచున్నారు. ఎందుకనగా మీలో ఎటువంటి పులిసిన పిండి లేదు. సహోదర బ్రౌన్, ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూసావా? ఏ పులిపిండి మీలో ఉండకూడదు, కేవలం వాక్యం మాత్రమే ఉండవలెను. పరలోక స్థలంలో కూర్చుండ పెట్టబడి ఎక్కడైతే ద్వారము లోపల ఆయన పేరు క్రీస్తు యేసు పేరు పెట్టబడి ఉన్నదో అక్కడ ఎటువంటి పులిపిండి మీ మధ్య ఉండకూడదు. అది మీ మధ్య శరీరీతిగా దైవత్వమును నిండారుగా ప్రాకిపోతుంది. లూథరి కాలంలో అది చేయలేదా? వెస్లీ కాలంలో అది చేయలేదా? పెంతికోస్తు కాలంలో అది చేయలేదా? అయితే మనిషి కుమారుడు బయలపరచబడు కాలంలో, ప్రత్యక్షపడవచ్చు కాలంలో, ఆయన ప్రజల మధ్య దేవుని యొక్క సంపూర్ణ దైవత్వము సంఘమంతరికి తిరిగి తీసుకుని వచ్చిన కాలంలో అగ్గుపడేడు అవే సూచి క్రియలు చూయించుచు ప్రవక్త దేవుడు రూపమున భూమిపైన ఆయన ప్రారంభములో ప్రత్యక్షపరచబడినట్లుగా ఆయనకు ఆయనే ప్రత్యక్షపరచబడుచుండగా ఓ మహిమ కలుగును కాక. మలాకి 4 ద్వారా వాగ్దానము చేయబడిను, మిగతా లేఖనముల ద్వారా వాగ్దానము చేయబడిను. నీవు ఆరాధన చేసేది ఎక్కడా? కూర్చుండబెట్టబడి దేవుని యొక్క గృహములో ప్రస్తుత కాలం కూర్చుండబెట్టబడితే. ఇప్పుడు త్వరగా, చాలా త్వరగా చూద్దాం. ఇప్పుడు ప్రభుచితమైతే 10 నిమిషాల్లో వెళ్లిపోదాము. దేవుని యొక్క గృహములో వారి కాలంలో జీవింపబడిన వారిని, లేపబడిన వారిని కొందరిని చూద్దాం. హన్నోకు 10 నిమిషాల్లో మనం వెళ్దాం. ఆ కొంతసేపు మీరు ఒచ్చుకున్నట్లయితే చూడండి, హానోకు అతని కాలం యొక్క జీవము గల దేవుని వాక్యమైండెను. అతను ప్రవక్త ఉండెను. ఒక ప్రవక్త దేవుని యొక్క ప్రతిబింబము. ఎంతమందికి అది తెలుసు? ప్రతిబింబకము తనకై తాను ప్రతిబింబించదు. ప్రతిబింబకము ప్రతిబింబము కాదు. ప్రతిబింబకమును ఒకటి తాకవలసి ఉన్నది. ప్రతిబింబకమును ప్రతిబింబ చేయుటకు కొరకై. కాబట్టి ఒక ప్రవక్త దేవుని చేత ఎన్నుకున్న సాధనమైంది. దేనిని ప్రతిబింబం చేయలేని వాడై ఉంటాడు. అయితే ఆ ప్రతిబింబానికి దేవునికి సరిగ్గా సరిపడ దారి అయ్యుండి వాక్యమైన క్రీస్తు ప్రతిమను ప్రతిబింబింప చేస్తాడు. గమనిస్తున్నారా? ఇంకొకటి, అది చేయలేదు. నీవు ప్రతిబింబకము, అందుచేతనే ప్రవక్త గ్రంథమును తినవలసి ఉంటుంది. ఆ కథం చేతనే అతడు గ్రంథపు చుట్టను తినవలసి ఉండెను. ఆ కాలమునకు సంబంధించిన ఆ వాక్యమును అతడు ప్రతిబింబం చేయవలసి ఉండెను. మీకు అర్థమైందా? హనోకు గమనించుడి, పోలికలో దేవుని యొక్క సంపూర్ణమైన ప్రతిబింబకము. దేవుడు అతనిలో గుండా అతడు కొనిపోబడెను, అతనిని తీసుకుని పోయెను. అతడు ప్రతిబింబం చేసిన యాంత్ర సాధనాలు ఆత్మతో గమనాత్మక శక్తులై అతని పైకి తీసుకుని పోయెను. ఏలీ యొక్క దినముల్లోనూ అలాగే. ఏలీ చివరికి అతని ఎముకలు దేవుని వాక్యమందు ప్రత్యక్షమై అతని శరీరమందు దేవుని యొక్క ప్రతిబింబకమయ్యెను. దానిపైన చనిపోయిన మనిషిని పెట్టిరి, అతడు తిరిగి జీవం పొందుకున్నాడు. మనము క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె అయి అనంతకాలము ఆయన యొక్క మాంసము ఎముకమై ఉంటాము. మీరది నమ్ముతున్నారా? సరే, ఆయన మన కొరకై చనిపోయిను, మరియు మనకై మనము చనిపోయిన వారమై ఆయన నామములో పతిపెట్టబెడితే, తద్వారా మనమిక లోక సంబంధము కాకున్నట్లు ఆయనలో ఉన్నవారమౌట కొరకై, తద్వారా యేసుక్రీస్తు ద్వారా పరలోకములో కూడా కుటుంబమౌట కొరకై. ఎఫెస్సి అది Ephesians 1:21. పరలోకమందున కుటుంబము, పరలోకమందున కుటుంబం పేరేంటి? యేసు. భూమి మీద ఉన్న కుటుంబమునకు ఏ పేరు పెట్టబడినది? రక్తం ఎక్కడ ఉన్నదో అట్టి దేవునికి గృహమది. అవునది నిజమా? అది తలుపు, అది పురము, ఆయన పేరు ఉంచిన స్థలము అది. మరియు వాక్యం శరీరధారి మన మధ్య నివసించను. అది వాక్యం యొక్క ప్రతిబింబకమై ప్రతిబింబమై నీవు నివసిస్తున్న కాలమును నిగనిగలాడిస్తుంది. అదే ఆయన ఏమయ్యున్నాడో అది, అదే మోషే ఏమయుండెనో అది, యాకోబు ఏమయుండెనో అది, మిగతా వారు ఏమయుండెరో అది. ఆ వాక్యమును మెరిపిస్తూ దేవుడు ఆయనకై ఆయన ప్రతిబింబము చేయు ప్రతిబింబకము అది. దేవుని కళాఖండమైన ఏసుక్రీస్తుకు సంపూర్ణమైన దేవుని ప్రతిమెదుకు రండి. ఆయన్ను ప్రతిబింబం చేయుచున్న పెళ్లి కుమార్తెకై మిగిలిన వారిని స్వీకరించుటకు కొట్టబడెను. మోషే ఆయనలో ఉండెను, యెహోషువా ఆయనలో ఉండెను. నీవు ఆయనలో ఉన్నట్లయితే జగత్తుకు పునాది వేయకముందే దేవుని యొక్క కుటుంబమై నీవు ఆయనలో ఉన్నావు. నీవు ఆయనతో బాధపడ్డావు, నీవు ఆయనతో చనిపోయావు, ఆయనతో నీవు సిలువ యొద్దకు వెళ్లావు, నీవు ఆయనతో తిరిగి లేచావు, పరలోక స్థలంలో కూర్చుంచబెట్టబడి ఇంకా ఆయనతో ఉన్నావు. నీవు లోకమునకు వెలుగయుండి లోకానికి కాలం యొక్క వర్తమానాన్ని ప్రతిబింబం చేయుచున్నావు. మీరు లోకమునకు వెలుగయున్నారు, అయితే అది సంఘర్షణ యొక్క గంప కింద కప్పెట్టబడినట్లయితే దాన్ని వారు ఎలాగ చూడగలుగుతారు? మీ ఆచారముల వలన వెలుగును మీరు నిరుపయోగము చేయుచున్నారు. మీ యొక్క సంఘశాఖల వలన మీ సంఘమునకు వెలుగును దూరంగా పెట్టుచున్నారు. మీరు లోపలికి పోరు, వారిని లోపలికి వెళ్లనివ్వరు. ఆమేన్. కొద్దిగా ఆపుదాము, నాకు చాలా ఇక్కడ ఉన్నది. ఓ, 5 నిమిషాలు మనకున్నవి. తలుపు ఎవరైనారో మీరు చూశారా? దేవుడు ఆయన నామమును ఎక్కడ పెట్టి ఉన్నాడు? యేసులో. ఆయన నామములోనికి నీవు ఎలాగూ వెళ్లగలవు? అక్కడికి నీవెలా చేరుతావు? అందులో బాప్తిసం పొందుట ద్వారా. ఎలాగూ? నీటి ద్వారానా? ఆత్మ ద్వారా. ఒక్క ప్రభు, ఒక్క విశ్వాసం, ఒక్క బాప్తిసం, అదే పరిశుద్ధాత్మ బాప్తిసమం. నీటి బాప్తిసమం నీవు క్రీస్తును అంగీకరించావని నిన్ను గుర్తింపుగా ప్రజలతో నిన్ను సహవాసంలో ఉంచుతుంది. అది సత్యం. అయితే అది ఆత్మ బాప్తిసమము. నేను నిన్ను పిలిచి యేసు నామములో నీకు బాప్తిసమిస్తాను, అది కాదు. అయితే ఒక్కసారి ఆ పరిశుద్ధాత్మ నిజమైన వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు, వాక్యము యేసు. అటు తర్వాత సహోదరుడా, ఆ తర్వాత వర్తమానము నీకు రహస్యమేది కాదు సహోదరుడా. అది నీవు ఎరుగుతావు, అదంతా నీ ఎదురునే వెలిగిపోతుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును కాక. ఆమేన్. నేను ఆయన ప్రేమిస్తాను, నేను ఆయన ప్రేమిస్తాను. ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించను, నా రక్షణను కొనిను. ప్రేమైన దేవా, ఈ ప్రజలను నీవు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వారందరినీ ఆరోగ్యవంతులుగా చేయండి. యేసుక్రీస్తు నామములో ఆమేన్. ఓ, ఎంతటి ప్రేమ! అది మొదలుకొని విశ్వాసాన్ని బట్టి ఆ ఊటను నేను చుచితిని. ఆ కళాఖండము నుండి కారుచున్న నీ గాయాలు సమకూర్చను. విమోచన ప్రేమయే నా ఆశయ అంశము. దేవుడు ప్రేమయున్నాడు. ప్రేమ కలిగిన వాడు దేవుని సంబంధి అయినాడు. దైవికమైన పరిశుద్ధ ప్రేమ మురికి ప్రేమ కాదు, పవిత్రమైన నిర్మలమైన పరిశుద్ధ ప్రేమ. దేవుని ప్రేమ వాక్యము. నేను నీకు విరోధముగా పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ ధర్మశాస్త్రము నుంచుకుని ఉన్నాను. అది దావీదు మొర్ర. ఆయన ఆశ్చర్యకరుడు కాదా? మీరాయన ప్రేమించరా? ఒక మార్గమున్నది, పవిత్రమైన పరిశుద్ధ మార్గము. దేవుడు నిన్ను కలుసుకున్న ఒకే ఒక స్థలము. నీవిలాగ చెప్పేవని కాదు, దేవా నేను మంచి మెథడిస్టును, నేను మంచి బాప్టిస్టును, నేను మంచి పెంతికోస్తును అని నీవు చెప్పేవని కాదు. కాదు, ఎందుకంటే వాక్యమగు యేసులో నీవున్నావు. ఈ దినాన ప్రత్యక్షపరచబడిన వాక్యం యొక్క భాగము ఈ దినము వర్తమానము అయి ఉన్నది. లూథర్ది కాదు, వెస్లీది కాదు, పెంతికోస్తుది కాదు. అయితే నీ యొక్క యేసు ప్రతిబింబము అది అందులోనికి వచ్చినది. నీవు దానిలోకి తిరిగి వెళ్లలేవు. నీ పరిశుద్ధమైన రొట్టెకు అది కలుపుటి అవుతున్నది. మనుష్యుడు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దాని యొక్క కాలమందలి. ప్రభుని యేసు ఘనమైన తలరాయి, రమ్ము. అక్కడ పడినదిని చూడు. హత సాక్షుల కాలంలో అక్కడ చనిపోయిన ఆ లూథరన్ వారి ధూళి చూడు. ఆ మెథడిస్ట్ వారిని చూడు. ఆ పెంతికోస్తు వారు, మొదలుగు వారు. అందులో నుండి వచ్చు నిజమైన ప్రయాస. వెళ్లిపోయి నిర్మాతకు చేసిన అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాజములైన మీరు, దేనిలో నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీశాడు? పంది బురదలోనికి వెళ్లినట్లు తిరిగి నేరుగా అందులోకి వెళ్లిపోయారు. మీరు ఏకత్వ వారైన ఐక్యత. మీరు పెంటికోస్టల్ అసెంబ్లీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఏ పెంతికోస్తు ఏసుక సమాజాలు. మీరు వేరు బంధాన్ని బట్టి ఒక రంగుజాతి. అతను మీలో నుండి వేరైపోయాడు. అది చేసిన మీరే. ఆ తర్వాత మీకు మీరే ఐక్యత అయి దాని ఐక్యత అని పిలిచారు. తర్వాత నిర్మాతకు చేసి అసెంబ్లీస్ గా వారితో గడబెడలు చేశారు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా చేసిరి. మొట్టమొదట్లో వాంతి కుక్కకు జబ్బు కలుగు చేస్తే అది దాని మరలా జబ్బు కలుగు చేయదా? మీ యొక్క సంఘశాఖ నుండి వాక్యములోకి మీ ఆహారాన్ని మార్చుకోండి. క్రీస్తుతో బ్రతకండి, అది మీకు సిగ్గు. అదిగో అక్కడ నేనొక తండ్రిని కలిగి ఉన్నాను. అదిగో అక్కడ నేనొక తండ్రిని కలిగి ఉన్నాను. అదిగో అక్కడ నేనొక తండ్రిని కలిగి ఉన్నాను. ఆ మరి ఒక తీరమున ఒక తేజవంతమైన దినమున నేను వెళ్లి ఆయన చూస్తాను. ఒక తేజవంతమైన దినాన వెళ్లి నేను ఆయన చూస్తాను. ఒక తేజవంతమైన దినమున నేను వెళ్లి ఆయన చూచేదను. ఆ మరి ఒక తీరాన ఓ అది ఆనందకరమైన కూటము కాదా? కాదా? వాక్యము వాక్యం వద్దకు వెళ్లి పెళ్లి కుమార్తె పైకి వెళ్ళినప్పుడు వాక్యం వెంట వాక్యము ఆనందకరమైన కూటము ఆ మరి ఒక తీరమున ఓ ఆ తేజవంతమైన దినము రేపు కావచ్చును. ఆ తేజవంతమైన దినము రేపు కావచ్చును. ఆ తేజవంతమైన దినము రేపు కావచ్చును. ఆ మరి ఒక తీరమున అది నీ యొక్క భావమా సహోదరు బ్రహ్మ అని నీవు అంటావు? అవునండి. లూథరిక కాలమందు, వెస్లీ వారి యొక్క కాలమందు, పెంతికొస్తు వారు వారి యొక్క కాలమందు నిజమైన వారు సుమా, సంఘశాఖల వారు కాదు. పెంతికొస్తు వారు పులి పిండి వారి యొక్క సంఘశాఖకు కలిపిన వారు చచ్చిపోయారు. అయితే ఈ నిజమైన వాక్యము ముందుకు సాగిపోతూనే ఉంది. చూశారా? యేసు చెప్పినట్లుగానే ఆ దినమందు నేను తండ్రి యందును, తండ్రి నాయందును, నేను నీయందును, మీరు నాయందు ఉందురని ఎరుగుతురు. అదంతా వాక్యమై ఉన్నది. ఓ అది ఆనందము కాదా? ఓ ఆయన కుమారులు ఆయన గుమ్మము యొద్ద, ఆయన పురము యొద్ద చేరినప్పుడు ఆనందకరమైన కలయిక లేక ఆనందకరమైన కూటము, అది ఆనందకరమైన కూటము కాదా? ఆ మరి ఒక తీరమున సంఘమా, మనమిప్పుడు ఉపదేశించుతున్నాము. అయితే నీవిక్కడ విడిచినప్పుడు జ్ఞాపకముచ్చుకో, చొక్కతో ఉండి బయటకు వచ్చుటకు ప్రారంభించు. నీవు విత్తనంలోకి వెళ్ళుచున్నావు, కుమారుని యొక్క సన్నిధానంలో ఉండు. నేనేమి చెప్పితేనో దానికి కలపవద్దు, నేను ఏది చెప్పితేనో దానిని తీసివేయవద్దు. ఏలయనగా నేను సత్యము ఎరిగినంత వరకు నేనిది మాట్లాడితని, తండ్రి నాకు ఇచ్చినది మాట్లాడితని. అవునా? దానికి కలపవద్దు, నేను చెప్పినదే చెప్పు. దాని యొక్క విషయం ఏదనగా వచ్చి ప్రభుని యేసును వెదకమని ప్రజలకు చెప్పు. ఆ తర్వాత అలాగే ఆయన్ని ప్రేమించుచు ఆయన సన్నిధానములో నీకై నీవే ఉండిపో. ఓ ప్రభుని యేసు, దేవుని కుమారుడా, నేను నిన్ను ప్రేమించాను. ప్రభువా, నా హృదయాన్ని మెత్తన చేయము. లోకం యొక్క ప్రేమను సమస్త మురికిని తీసివేయము. ఈ యొక్క ప్రస్తుత ప్రపంచములో నీ ఎదుట నన్ను పరిశుద్ధునిగా జీవింపనిమ్ము. ప్రార్థన కొరకై మనము తల్లవంచుకుందాము. ఇప్పుడు మనం చూద్దాం ప్రార్థనలు. ఎవరైనా విడిచిపోవాలని ఉన్నారా? లేక అలాగైతే నేను చేస్తాను. ఎంతో భయభక్తిగా ఉండండి. ప్రేమైన దేవా, ఆత్మ సంబంధమైన ఆహారము మేము భుజించదన కొరకై మేము నీకు ధన్యవాదములు చెల్లించుకుంటున్నాము. వాక్యం యొక్క విటమిన్లు దేవుని యొక్క కుమారులను పెంచుతున్నందుకు ప్రభువా, మేము మీకు ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. కేవలము దేవుని యొక్క కుమారులు కుమార్తెలనుగా కాక మరి ఒక విధమైన ప్రవర్తనలోనికి అది నిర్వాహకము చేయదు. కాబట్టి అందుకొరకై నీకు మేము ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము దేవా. తద్వారా మేము మేళ్లు పొందుచు మేం మాత్రమే నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని మాత్రమే మేము ప్రార్థించట్లేదు. దానికై మేము కృతజ్ఞతలు చెల్లించుతున్నాము. కాని ప్రేమ ద్వారా మా యొక్క దేవుని యందు ప్రజలు నమ్మకముచ్చుటకు మా యొక్క బలము వినియోగించాలని నీకు ప్రార్థన చేస్తున్నాము. తిరిగిబోతులు, పాపులు, స్త్రీలు, పురుషులు, ఈ కాలంలోని అబ్బాయిలు, అమ్మాయిలకై ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ప్రజలు నివసిస్తున్నా ప్రభువా ప్రజలు నివసించుతున్నా భయాందోళనతోనున్న మానసిక స్థితిని మేము చూస్తున్నప్పుడు అది వారి మానసిక స్థితి నుండి తరిమి వేస్తుంది. లేఖనము ఖచ్చితంగా చెప్పినట్లు, వాగ్దానం చేసినట్లు మహాభయంకరమైన సంఘటనలు భూమిపైకి వచ్చును. అనగా మెడతల వంటివి, స్త్రీల తల వెంట్రుకల వల్లి పొడవాటి వెంట్రుకలు కలిగిండి వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీల వెంబడి వెంటబడును, అరుణవి నెరవేరును. వివిధమైన భయంకరమైన దృశ్యములు వారు చూడగలుగుతారు, అరుణవి నెరవేరును. ప్రభువా, అటువంటి మానసిక వెలసిపోయిన స్థితులలో వారున్నారు. ఆ తర్వాత కొండల కొరకు బండల కొరకు కేకులు పెట్టుదురు. స్త్రీలు, ఎవరైతే తల్లి కుక్కలను పిల్లలను పెంచుతారో నిన్ను గౌరవించుటకు పిల్లలను కనరు. ఎవరికైతే నీవు పిల్లలను దయచేస్తావో వారు వారిని కని వారు ఏమి చేయాలో అది చేటుకై వీధుల్లోకి వారిని వదిలివేస్తారు. నీవు సిలువకు వెళ్లిపోతూ ఆ తర్వాత బండలు కొండలు వారిపై పడమని వారు కేకలు పెట్టుదురు అని నీవు చెప్పుట్లో ప్రభువా అతిశయోక్తి లేదు. సాక్షాత్తు ఈ కాలంనకు ప్రతి ఒక్కటి కదలచుండుట మేము చూచుచున్నాము. లేఖనము రుజువు చేయబడి ప్రత్యక్షమవుట మేము చూస్తున్నాము. ప్రభువా ఖచ్చితంగా అది మేము చూచినట్లుగాని మా స్వంత కళ్ళ ముందు నీవు బయలుపరచుట అది మేము చూచుచుండగా ఒకానొక దినమన ఎత్తబట్ట ఉంటుంది. ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత మేము చూచితము. ఏలయనగా మనిషి కుమారుడు మహిమ మేఘాలలో వచ్చును. ఆయన పరిశుద్ధ దూతలు ఆయనతో ఉందరు. మధ్యాకాశములో ఆయన్ను ఎదుర్కొంటుకు మేము ఎత్తబడదము. దాన్ని గుర్చి ఇప్పుడు మేము విన్నాము, తరువాత మేము సొంత కళ్ళతో అది చూచెదము. ప్రభువా ఏర్పాటు చేయబడిన ఒకే స్థలమగు ఆయనలో మేము కనుగొనబడదము కాక ఆయన అర్పణ అయ్యున్నాడు. ఏసుక్రీస్తును గుర్చి మేము ఏమైతే విన్నామో పరిశుద్ధాత్మ బాప్తిస్మ ద్వారా ఏసుక్రీస్తు నామము ద్వారా దేవునింటిలోనికి మేము ఆయన తీసుకుని వచ్చుచున్నాము. అక్కడ మా యొక్క అర్పణ అంగీకరించబడినది మరియు మేము కుటుంబంలోకి తీసుకుని రాబడితే ఎందుకనగా లోకములో త్రోవ తప్పిపోయిన వారమై ఉండినను జగత్తు పునాది వేయబడక ముందే దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా మేము ఏర్పాటు చేయబడితే తండ్రి అందుకొరకై నీ యొక్క కృతజ్ఞతలు. దేవుడు లోకముల నుండి వారిని ఎన్నుకున్నాడని వారు ఆ సత్యమును ఎరిగినట్లయితే అలాంటి ఒకదాని కొరకు వారు ఎలాగూ వెనుకకు తిరిగి పోగలుగుతారు? లక్షల లక్షల మంది నశించిపోయారు. నేను రక్షించబడిన ఆ దినమున ఓహో చనిపోతున్నా గొర్రెపిల్ల, నేను ఎలాగూ నీకు కృతజ్ఞతలు చెల్లించగలను? నీ ఎదుట నా హృదయం ఎంత గౌరవప్రదముగా ఉండవలనో కదా. ప్రేమైన దేవా, సత్యముగా జీవించుటకు నాకు సహాయము చేయము. నా ప్రజలు నమ్మకంగా ఉండుటకు సహాయము చేయము. ప్రభువా, నీ చిత్తముకై వారిలో ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవా, ఎలాగూ చేయనో నాకు తెలియట్లేదు, ఎలాగూ అడగవలనో నాకు తెలియదు. ప్రభువా, సరైన విధముగా నేను అడగకపోవచ్చునేమో, అయితే నీవు నా యొక్క అవివేకత్వాన్ని క్షమించుము. ప్రభువా, నా హృదయం వైపు చూడము. వారిలో ఏ ఒక్కరూ నశించిపోవద్దని నేను ప్రార్థన చేస్తున్నాను. వారిలో ఏ ఒక్కరు కూడా తండ్రి, వారిలో ప్రతి ఒక్కరిని నీకై కోరుచున్నాను. యేసుక్రీస్తు నామములో ఆమేన్. నేను ఆయన ప్రేమిస్తున్నాను. మరి మీరు ఆయన ప్రేమించినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమించుడి, ఒకరి చేయి ఒకరు కరస్పర్శ చేయుడి. Sir.